ஓம் சர்வசைதன்யரூபாம் தாம் ஆத்யாம் வித்யாஞ்ச தீமஹி புத்திம் யானஃ ப்ரசோதயாத். ஸ்ருஷ்டோ யா சர்கரூபா ஜகதவன விதோ பாலினியா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரிகிரிசாராதிதாலங்கரோது. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயே சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜெயமுதீரயேத். வந்தே சிம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசூனாம் பதிம் வந்தே சூரியசசாங்கவன்னிநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயல் ச வரதம் வந்தே சிவம் சங்கரம். நம பார்வதி பதே ஹர ஹர மகாதேவ் கோவிந்தா ஸ்ரீ மாதா ஸ்ரீ மகாராஜகி ஜெய். ஈ சரத்காலம் அந்தா அம்மவாரி அனுகிரகம் கோருக்குண்டு மன அர்ச்சனை சேசுக்கோவாலி. அம்ம தயவு உண்டே மல்லி மன சனாத்தன தர்மம் நிலபடுத்துது. ஈ தர்மம் நிலபடவலசின அவசரம் உன்னது. எந்தகோ தெரிசினா ஓ பக்கன பயங்கரமையின துஷ்டசக்திலும் மன தர்மாணி நாசனம் செய்யடானிக்கு கம்முக்குண்டுன்னாய். அன்னி மதாலோக்கு ஒரு ரெண்டு தரித்திர மதாலு பிரஸ்தம் பாரதேசானிக்கே காது பிரபஞ்சானிக்கு கூட சத்ருத்வம் தெச்சி பெடுத்துனாய். இட்டுவண்டி வாட்டினி எதிர்க்கொனி தர்மாணி நிலபெடுத்துன்ன ஒரு அபூர்வ திவ்யசக்தி ஸ்ரீகிருஷ்ணஸ்வரூபமை அம்மவாரி ஸ்வரூபமை கிருஷ்ண வாராகி ரூபமை பவன் கல்யாண் அனேட்டுவண்டி ஒரு கொப்ப வக்தி ரூபம்லோ மனல் ரட்சிஸ்துனது. ஆயனுக்கு சுபம் கலுங்காக. இல்லாண்டப்படு எவரின் தர்மாணி சமஸ்தாபன செய்யடானி பிரயத்னிஸ்தப்படு வாழ் சுபம் கலகாலும் கோருக்கோவலசிந்த. எதுகோ தெளிசா சினிமாலோ பயங்கரமான ஒரு வில்லன் உன்னாடு ஒரு நீச்சுடு. வாடி சினிமாலோனு வில்லன்னே பயட வில்லன்னே வாடேமோ சனாதன தர்மாணி பாடு செய்யடானி சூரிய பிரகாசாన్ని அட்டுக்கோடானி பிரயத்னிஸ்துனட்டு ஒரு நீச்சுடு வாடோ பக்கன. இலா அநேக ரகாலைனட்டு வக்துலு தாடு செய்துனா சனாதன தர்மம் கோசம் உத்யமிச்சி திருப்பதிலோ சப கட்டடமே காக லட்டு குறிஞ்சி போராடுத்துனாடு கனக. ஈ சரத்காலంలో నేను చేస్తున్న పూజల్లో కొంత భాగం ఆయనకి ధారపోసి ధర్మానికి ఆయన ప్రత్యేకగా నిలబడి ధర్మాన్ని నిలబెట్టుగాక అని మళ్ళీ అనుకుంటున్నాను. ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. మేము రాజకీయ నాయకులం కాదు, మాకు పార్టీలు లేవు. కానీ ధర్మం కోసం నిలబడితే ఎవరు నిలబడితే వాళ్ళ వెంట మేము ఉంటాం. అవునా? అందువల్ల అమ్మ అనుగ్రహం కలుగుగాక. అంటే దానికి ఈ దసరాల్లో అర్చనలు జపాలు మంత్రోపదేశాలే తప్ప పురాణం చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకటి కాదు, శరత్కాలం అంటే పూర్తిగా అనేక నియమాలతో నిష్టలతో యజ్ఞాలతో అర్చనలతో హారతులతో ఓ పక్కన అన్నదానాలతో కూడిన కార్యక్రమం. మీరు చూస్తున్నారు కదా సాయంత్రం నిన్న ఎంతమంది వచ్చారండి చిన్నపిల్లలు భోజనానికి చక్కాను. వాళ్ళందరికీ అమ్మగారు ఇడ్లీలు అవేమిటి రకరకాల పిండిలు. వాళ్ళు మళ్ళీ అన్నం తినరు. వాళ్ళు అవి అయితే ఇష్టపడతారు. పిల్లలకు పెడితే చాలా సంతోషం కనుక వాళ్ళందరి కిలకిలారవాలు వింటూ వాళ్ళకి అన్నం పెట్టాలి. ఏదని చెప్పారంటే ఒక నిర్వహణ చాలా కష్టం అండి. ఆ రోజుల్లో మహానుభావులు యజ్ఞాలు చేశారంటే అప్పటి కాలం వేరు. కారణం ఏంటంటే అప్పుడు వాట్సాప్లు ఫోన్లు కూడా లేదు. ఇప్పుడు అంతా ఫోన్లు వచ్చి పడింది, కానీ పూర్వకాల హాయిగా వంట చేసేవారు, ఫోన్ చేసేవారు, పురాణాలు చెప్పేవారు అయిపోయేది. ఇప్పుడు అలాగే ఈ టెక్నాలజీ వల్ల ఎవడికి ఏ పని చెప్పినా అలా చూస్తూ కూర్చుంటాడు. అనుకోకుండానే ఈ భీమేశ్వర ఖండాన్ని మీకు పురాణంగా చెప్పించాలి అని అమ్మవారి సంకల్పించి ఉంటుంది. కారణం ఏంటంటే, దక్షారామంలో భీమేశ్వరుడికి కూరిమి ఇల్లాలు మాణిక్యాంబాది, అవునా? దక్షారామంలో ఎవరుంటారు? మాణిక్యాంబ. ఆవిడ అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి కదా, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్వరూపిణి కూడా ఉన్నది. పంచారామస్వామి శక్తిపీఠ దేవత, ఈ ఇంతమంది కలిసి దసరాల్లో శివపార్వతులు ఇద్దరిని అర్చించండి. పైగా దక్షారామానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు, కాబట్టి లక్ష్మీనారాయణులు కూడా మమ్మల్ని అర్చించండి, ఈ పురాణ రూపంలో మాకు అర్చన అందించండి అని ఆదేశించినట్టు అయిందన్నమాట. అందులో ఈ కథా విశేషాలు తెలుసుకుందాం. దక్షారామము అని ఒక దివ్యస్థలం ఉన్నది, కాలప్రభావం వల్ల అది నేటి వారి నోట్లో పడి ద్రాక్షారామంగా మారింది. నాలుగు ద్రాక్ష పళ్ళు అక్కడ పెట్టుకుని ద్రాక్ష తోట అని కూడా అనొచ్చు, నష్టమే లేదు. కానీ అది నిజానికి ద్రాక్షారామం కాదు, దక్షారామం. దక్షుడు విడిది చేసిన స్థలం, దక్షుడు యజ్ఞం చేసిన స్థలం, దక్షుడు నివాసమున్న స్థలం, అనేక సామర్థ్యములకు నిలయం అది. సప్తగోదావరి నిలయం అది. అక్కడి నుంచే తుల్య భాగం అనే పేరుతో ఒక దివ్యమైనటువంటి గోదావరి యొక్క పాయ వెడుతూ ఉంటుంది. నిజానికి ఆ దక్షారామ భీమేశ్వరి దగ్గర ఒక పెద్ద చెరువులాగా కొండల్లా కనపడుతుంది, అది సప్త గోదావరి. ఏడు గోదావరిల పాయలు అందులో ఉంటాయి. అందులో గంగానది రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది అని భీమఖండం చెబుతున్నది. ఏ కారణం చేతనో స్కాంద పురాణంలో కొన్ని లుప్తమైపోయాయి. అందువల్ల స్కాంద పురాణం 81,560 శ్లోకాలతో ఉన్నది అని చెబుతున్నాం, కానీ పూర్వం 100 శ్లోకాలని చెప్పారు. అందులో ఒక రెండు ఖండములు క్రమంగా మరుగున పడితే ఈ మధ్యనే వాటిని బయటికి తీశారు. వాటిల్లో ఒక ఖండమేమో శ్రీశైల ఖండం. దాన్ని శ్రీశైలంలో ఈవోగా ఉన్నప్పుడు రామారావు గారు, కేఎస్ రామారావు గారు దాన్ని ముద్రణ చేయించారు. దానికి మేము కూడా అందరం ముందు మాట రాసాం పీఠిక, అది మా అదృష్టం. శ్రీశైల ఖండం కూడా చాలా కాలం పాటు లుప్తం అయిపోయింది, కనపడలేదు. ఇప్పుడు ఆ శ్రీశైల ఖండం బయటకు వచ్చింది. అందులో మహానంది క్షేత్రం, శ్రీశైల మహిమలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇక మరొకటి గోదావరి ఖండం, అందులోదే ఈ భీమేశ్వర పురాణం లేక భీమఖండం అన్న. ఈ గోదావరి ఖండం కూడా చాలా కాలం కనపడలేదు. ఆ సమయంలో, ఆ రోజుల్లో మహానుభావుడు శ్రీనాథ మహాకవి 1360 సంవత్సరంలో దీన్ని బయటికి తీసుకొచ్చాడు. కొంతమంది అన్నారు గోదావరి ఖండము లేక భీమేశ్వర ఖండము కనపడకపోతే ఆయనే సంస్కృతంలో రాసి తెలుగులోకి అనువాదం చేశాడన్నారు. అలా రాసినా మన అదృష్టమే, ఎందుకంటే శ్రీనాథుడు సాక్షాత్తు శివస్వరూపుడు, శివభక్తుడు. కానీ నిజానికి ఆయనే చెప్పాడు, నేను ఆ ఖండములు వెలికి తీశాను, దాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి స్వీయ అనువాదం చేశాను, స్వేచ్ఛానువాదం చేశానన్నాడు. ఏది ఏమైనా ఆనాడు లుప్తమైపోయినవి మళ్ళీ మన కోసం భూలోకంలోకి వచ్చాయి. అందులో ఈ భీమేశ్వర పురాణం ఉన్నదే దక్షుడి యొక్క చరిత్రతో క్లుప్తంగా మొదలుపెట్టి వేదవ్యాసుడి నిష్కాసనం వంటి ఘట్టాలన్నీ చెబుతుంది. అక్కడున్న ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల మహిమలన్నీ తెలియజేస్తుంది. పూర్వం ప్రజాపతుల్లో ఒకడైన దక్షుడు, బ్రహ్మ మానసపుత్రుడు, ప్రయాగ క్షేత్రంలో ఒక గొప్ప సభ జరుగుతూ ఉంటే ఆ సభ చూడడానికి వెళ్ళాడు. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగము జరిగిన స్థలం, మామూలు యాగం కాదు, చాలా గొప్ప యాగం. అంత గొప్ప యాగాన్ని మానవ మాత్రులు చేయలేరు. అందుకే బ్రహ్మంతటి వాడు ఆ యజ్ఞం చేయడానికి తలపెట్టాడు. బ్రహ్మ, ఆయన అనుయాయులు, ఆయన దగ్గర ఉన్న ప్రజాపతులు వీళ్ళంతా చేశారు కాబట్టే అది ప్ర అంటే ప్రకృష్టము, మిక్కిలి గొప్పది అయిన యాగము జరగబడిన స్థలం కనుక ప్రయాగం అయిందనమాట. అక్కడ 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు బ్రహ్మ. ఈ యజ్ఞం అంటే కేవలం అగ్నిక్రియే కాకుండా అగ్ని కార్యంతో పాటుగా యజ్ఞంలో కొన్ని పనులు తప్పక జరగాలి. అందులో ఒకటి అన్నదానము. అసలు యజ్ఞమునకు వచ్చేటటువంటి వాడు పేదవాడా లేక ధనవంతుడా, పండితుడా పామరుడా అని చూడకుండా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెడితే యజ్ఞంలో అదొక గొప్ప భాగం అన్నమాట. కాబట్టి యజ్ఞక్రియల్లో ఒకటి అన్నదానం. మీరు ఎక్కడన్నా చూడండి, యజ్ఞాలు జరిగాయంటే అక్కడ ఏముంటాయి? అన్నదానాలు ఉంటాయి. ధర్మరాజు రాజసూయాగంలో కానీ, అశ్వమేధ యాగంలో కానీ, అంతపూర్వం దుర్యోధనాదులు కొంతమంది చేసుకునే యజ్ఞాల్లో కానీ, పూర్వం మహారాజులు హరిశ్చంద్రాదులు చేసిన యాగాల్లో కానీ, ఎక్కడ చూసినా సరే అపూర్వమైన యజ్ఞములు ఉండాలి. కాబట్టి ప్రకృష్టమైన యాగం జరగాలంటే అక్కడ అన్నదానం జరగాలి. అదే సూత్రాన్ని అమలు చేస్తూ మన పీఠంలో ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెడుతున్నాం. ఎవరన్నా ఇచ్చారా ఇవ్వలేదా దీంతో సంబంధం లేదు. భగవంతుడి దేవుళ్ళు మన క్షేత్రం అలాగే సాగాలి. ఇంకొక కోరిక కూడా ఉంది నాకు, అది తీరాలంటే కొంచెం ఖర్చుతో కూడినది, అయినా భగవంతుడు అనుగ్రహిస్తే పని చేద్దామని ప్రత్యేకంగా నిరంతర అన్నదానం జరిగేటటువంటి ఒక శాలా నిర్మాణం చేసి ఒక వంటవాడిని పెట్టాలి. ఆ వంటవాడికి కావలసిన ఖర్చు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి లేదనుకుండా పొరుగురు నుంచి వచ్చేవాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి. దాంతోపాటు ఒక వృద్ధశాల పెట్టాలి, స్మార్త పాఠశాల పెట్టాలి. ఇప్పుడు నిత్యం ఇక్కడే ఒక అన్నపూర్ణశాల తయారవుతుంది. అందువల్ల పెర్మనెంట్ వ్యవస్థ ఒకటి ఉంటే బాగుంటుంది. ఆ వ్యవస్థ ఉంటే కొన్ని అవస్థలు తప్పుతాయి, అప్పుడు అందరికీ అన్నీ చేయగలుగుతాం, ఆ కోరిక కూడా తీరుతుంది. మొత్తం మీద యజ్ఞంలో అన్నదానం ముఖ్యమైన భాగం. ఇక రెండవది వస్త్రదానం. అందుకే పూర్వకాలంలో యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళకి చీరలు పంచెలు ఇవన్నీ పెట్టేవారు, వాటితో పాటు నగలు ఇచ్చారండి. దక్షయాగం అంటే మాటలా, దక్షయాగంలో నగలు గుట్ల గుట్ల కింద పోసేసారట అక్కడ. కాకపోతే ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకెళ్ళారు తప్ప అన్నీ పట్టుకోలేదు, కొట్టేయలేదు. ఇళ్ళకి పట్టుకెళ్ళేవారు కాదు. అసలు అన్నదానం జరుగుతున్న చోట మేము ఇంటి దగ్గర తింటామని టిఫిన్ పట్టుకెళ్ళడం కూడా కొంత తప్పే. హాయిగా ఇక్కడ కడుపు నిండా తినేయాలి. ఏదో భార్య బయట ఉన్నప్పుడో లేకపోతే పిల్లలు ఉన్నప్పుడో అలాంటి వాళ్ళకి పట్టుకెళ్ళాలి తప్ప, హాయిగా భార్యాభర్తలు ఇద్దరికి రాగలిగినప్పుడు మాత్రం ఇక్కడ తింటే పుణ్యం ఎక్కువ అన్నారు. సరే కాంటు పట్టి అయితే అది పట్టుకెడతాం, అది వేరే విషయం అనుకోండి. ఇంకా తరువాతది ఈ వస్త్రదానము నగలు మొదలైన వాటితో పాటుగా అవభృత స్నానం జరగాలి. అక్కడ యజ్ఞం అయిన తర్వాత మంత్రపూర్వకమైన స్నానం జరగాలి. పురాణ శ్రవణం ఉండి తీరవలసిందే. పురాణము జరగకపోతే యజ్ఞం యజ్ఞం కాదు. అందుకని పూర్వం యజ్ఞములు జరుగుతూ ఉంటే, ఏది బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే వామనుడు వచ్చే సమయానికి కొంతమంది ఏమో పురాణములు చెబుతున్నారు, కొంతమంది ఏమో వేదాలు చదువుతున్నారు, కొందరు ఉపనిషత్తులు చదువుతున్నారు, కొందరు షడంగాలు చదువుతున్నారు. ఈ విధంగా అన్ని వేదాంగాలన్నీ అక్కడ జరిగేవి. అందువల్ల తప్పనిసరిగా పురాణం ఉండవలసిందే. పురాణము లేనటువంటి యజ్ఞం యజ్ఞం కాదు, శాస్త్రచర్చ లేని యజ్ఞం యజ్ఞం కాదు. పండితులందరూ కూర్చోలేదు కానీ యజ్ఞశాలతో పాటుగా సదస్యశాల మొదలైన అనేక శాలలు ఉండాలి. ఇలా ఎన్నెన్నో పనులు ఉన్నాయి యజ్ఞాల్లో. అవన్నీ ఇప్పుడు మనం దక్షారామ భీమేశ్వర ఖండంలో వరుసగా చెప్పుకెడితే అసలు కథ దూరం అయిపోతుంది, కాబట్టి క్లుప్తంగా కొన్ని చెప్పాం. అందువల్ల బ్రహ్మదేవుడి కాలంలో 1000 యజ్ఞంలో ఇవన్నీ జరిగి నిరంతరం అన్నదానం జరిగింది. పురాణ కథలు చెప్పేవాళ్ళు చెప్పారు, భజన చేసేవాళ్ళు చేశారు, నృత్యాలు చేసేవాళ్ళు చేశారు, గానం చేసేవాళ్ళు గానం చేశారు, శాస్త్రచర్చ చేసిన వాళ్ళు చేశారు, శబ్దాలు వాటి అర్థాలు పరబ్రహ్మం అంటే ఏమిటి మొదలైనటువంటివి, శిక్ష వ్యాకరణం మొదలైనటువంటి షడంగాలు, ముఖ్యంగా కఠవల్లి వంటి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అక్కడ పారాయణం జరిగేవి. ఒకరోజున యజ్ఞమునకు బ్రహ్మదేవుడు అధ్యక్షుడుగా ఉండగా పక్కన పరమేశ్వరుడు నిర్వికారంగా కూర్చున్నాడు. ఆ పూట విష్ణువు లేడు, త్రిమూర్తుల్లో ఇద్దరే ఉన్నారు. అసలు విష్ణువు ఉంటే అది గొడవ రాదనుకోండి. ఆ యజ్ఞంలో బ్రహ్మగారు అధ్యక్షుడిగా ఉండి శాస్త్రచర్చ చూస్తూ ఉండగా శివుడు పక్కన మౌనంగా కూర్చునుండగా అందరూ ఎదురుగుండా కూర్చునుండగా హఠాత్తుగా చివరిలో వచ్చాడు దక్షుడు. దక్షుడు ఎప్పుడూ కూడా ముందు రాడు, ఆఖరిన తాను వచ్చాక అందరూ లేచి నిలబడతారా లేదా అని పరీక్షిస్తాడు. కొంతమందికి అదో అహంకారం, చివరిలో వస్తారనమాట. భోజనానికి 10 పిలిస్తే కన్నారండి బాబు, అదొక అలవాటు. చకచకచక ముందు వచ్చి పనులు చూసుకోవాలి, కొందరికి అహంకారం ఉంటుంది, అందువల్ల చివరిలో వస్తారు. అలాగే దక్షుడు చివర వచ్చాడు. ఆయన రావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చకచక లేచారు, నిలబడ్డారు, నమస్కరించారు, స్వాగత సత్కారాలు సలిపారు. అసలు ఆయనకు కావలసిందే అది. పాండిత్యానికి తగిన అహంకారం ఉన్నవాడు కదా, అందువల్ల అందరూ లేచారా లేదా అని చూసుకుంటూ వచ్చాడు. రాగానే బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. కారణం బ్రహ్మ తనకి తండ్రి గనక, అసలు ఆయన నుంచే ప్రజాపతులు పుట్టారు గనక. నమస్కరించిన తర్వాత శివుడికే చూశాడు. శివుడు లేచి నిలబడతాడేమో దండం పెడతాడేమో అని ఆయన ఏమీ లేవకుండా మౌనంగా ఉన్నాడు నిర్వికారంగా. ఆయన మేధా దక్షిణామూర్తి, ప్రళయకాలంలో లోకాలన్నీ తనలో కలుపుకునే పరమాత్ముడు, నిర్వికారుడు, నిర్లిప్తుడు ఆయన, నిరంజనుడు ఆయన, ఈ మాన అవమానాలకు అతీతుడైన పరమాత్ముడు, సర్వవ్యాపకుడు, పైకి ఈయనకి అల్లుడే కానీ ఆయన అనంతుడు, ఆది పురుషుడు, ఆదిదేవుడు. అందువల్ల లేవలేదు. లేస్తే దక్షుడు భస్మైపోతాడండి. కొంతమంది లేవకూడదు. ఎంత గొప్పవాడు వచ్చినా లేవడానికి వీళ్ళేనంత శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేచారా, లేచి నిలబడి నమస్కరించారా, అది మనకు ప్రమాదమేనండి. అందువల్లే అవతల వాడు లేచి నమస్కరించాలని ఎప్పుడు కోరుకోకండి. ఏమో అవతల వాళ్ళు ఏ శక్తి ఉందో నీకేం తెలుసు. కానీ దక్షుడికి లోపల అహంకారం, నేను ప్రజాపతిని, గొప్ప సృష్టి చేసిన వాడిని నేనే, అన్నిటికీ మించి బ్రహ్మదేవుడు అగ్రస్థానమిచ్చి ప్రజాపతులకి నన్ను నాయకుణ్ణి చేశాడు. ఈ శివుడు నాకు అల్లుడు, అల్లుడు కొడుకుతో సమానం. మామగారు వస్తే లేచి నిలబడి నమస్కరించి స్వాగతం చెప్పాలని తెలియదా అని పళ్ళు పటపట కొరికాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఏషః మర్కటముఖః, ఇతడు కోతిముఖం వాడు అన్నాడు శివుణ్ణి. మర్కటముఖుడు అంటే కోతిముఖం వట్ట శివుడు, ఇది అంతందగాడు. అటువంటి వాడిని కోపం వచ్చినప్పుడు అలాగే పలుకుతాం కాదు, కానీ మర్కటముఖుడు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతే అవతల వాళ్ళు ఎన్ని గొప్ప గుణాలను తిడతారండో. ఇప్పుడు అవతలవాడు 18 పురాణాలు కంఠస్థం చేశాడు, కంప్యూటర్ అని ఎవడన్నా పొగిడాడు అనుకోండి, నీకు ఇష్టం లేకపోతే ఇతరులు రాసిన చదవడం కూడా గొప్ప అని అంటాడు. నీ బతుకు అక్షర చదువుతావా? ఒక పద్యం కంఠస్థం చేసేస్తా నీ జీవితంలో ఎప్పుడైనా? నీకు ఓ పద్యం రాదు, ఓ శ్లోకం రాయలేవు, నువ్వు అవధానం చేయలేవు, ఏమీ చేయలేవు. అవతలవాడిని చూసి ఎందుకు ఆనందించవు అంటే ఈర్ష్య. అది ఒక కర్మ. ఓ దరిద్ర బతుకు అంతే, వాడు బతుకంతా అంతే, అందుకే వాడు సర్వనాశనం అయిపోతారట. ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే సంతోషించాలి. ఎవరెవరిలో ఏ ఏ విభూతులు ఉన్నాయో అవన్నీ పరమాత్మ స్వరూపమే. ఇది ఒక్కొక్కడితో ఉండి అలా అందంగా ఉంటాడు, చూసి ఆనందించడు. ఆహా ఏమందం ఏమందం అనుకోండి. అంతే మన్మధుడిలో ఉన్నాడు, వసంతుడిలో ఉన్నాడు అనుకోండి. పూర్వం ఎవడన్నా అందంగా ఉంటే మన్మధుడితో వసంతుడితో పోల్చేవారు. ఒక్కొక్కడు బాగా తినగలుగుతాడు, అదో అదృష్టం. శుభ్రంగా పొద్దున 25 గారెలు, 50 బూరెలు, 20 పూరీలు తిని ఓ పావుగంట అయ్యాక మళ్ళీ ఆకలిస్తోంది గురువుగారు, ఇంటికి వెళ్ళి వస్తానంటాడు. వాడు అదృష్టం, అది తినగలిగే శక్తి ఉంది, అది కూడా పరమాత్మ స్వరూపమే. అలా అలాంటి అదృష్టవంతులు ఈ మధ్యన దొరికారు నాకు. ఎప్పుడు భోజనం చేశాక కడుపు నిండిందంటే పర్వాలేదండి కొంచెం నిండిందంటాడు. ఇంకేం చెప్పం మనం, అదొక అదృష్టం. వాడు తినగలుగుతున్నాడు, వాడు బకాసురుడు. ఒక్కొక్కళ్ళు కనీసం పురాణం వింటారు, అదొక గొప్ప శక్తి. ఆ శక్తులను చూచి పొంగిపోవాలి, అందులో పరమాత్మ ఉన్నాడు అనుకోవాలి. అంతేగాని ఏడిస్తే ఉపయోగం ఏమిటి? అందువల్ల పరమసుందరాకారుడి మీద కూడా ఈర్ష్య వల్ల, తాత్కాలిక ద్వేషం వల్ల దక్షుడికి కోపం కలిగి ఈతడు మర్కటముఖుడు అన్నాడు. నేను మామగారిని వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయకపోతే చేయకపోయాడు, కనీసం నోటి మాటకేం కొరత వచ్చింది? ఏం మామయ్య బాగున్నావా అని అడగచ్చుగా, అడగడే. ఎరిగి ఎరిగి వేదాన్ని అనర్హుడికి ఇచ్చినట్లుగా, ఇవ్వకూడని వాడికి ఇచ్చినట్లుగా ఈ పాపాత్ముడికి నా కూతుర్ని ఇచ్చాను, బంగారం లాంటి కూతుర్ని. ఈ బ్రహ్మగారి ముఖం చూచి ఆయన మాట విని మోసపోయాను. ఏది బ్రహ్మగారి మాట విని మోసపోయాట్టినా? అసలు బ్రహ్మ లేకపోతే వీడి బతుకు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి. కొంతమంది అంతే, తండ్రిని తిడతారు. తండ్రి లేకపోతే వీడి బతుకు వీడు ఎక్కడికి వచ్చి వచ్చాడు? తండ్రి ఉంటే కదా వీడు వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పితృద్రోహం చేయకూడదు. మాతృద్రోహం, పితృద్రోహం, అన్నద్రోహం, గురుద్రోహం ఇటువంటివి చేయకూడదు. తండ్రి తండ్రి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు అన్నం పెట్టినా పెట్టకపోయినా. ఆఖరికి ప్రహ్లాదుడు పరమ క్రూరుడైన హిరణ్యకశిపుణ్ణి కూడా పూజించాడే. తండ్రిలో లోపాన్ని తిరస్కరించాడు తప్ప భక్తి భక్తే, తండ్రిగా గౌరవించవలసింది. కానీ ఏం చెబుతాం, ఇతనికి కోపం ఎక్కువైపోయింది కదా, అందుకని బ్రహ్మగారిని కూడా తిట్టాడు. మా నాన్నగారి మాట విని సుందరీమణి చదువుకున్నది శక్తి స్వరూపిణి అయిన సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశాను అని తెగ తిట్టి ఇంద్రోపేంద్ర పరివృతుడయ్యేతడు భవిష్యత్తులో యజ్ఞములో భాగము పొందకుండా ఉండుగాక. అంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళకి తప్పనిసరిగా భాగం ఇవ్వాలి. ఖచ్చితంగా ఉండదు. త్రిమూర్తులతో పాటు ఇంద్రుడికి ఉండి తీరాలి భాగం. ఇంద్రుడు లేకపోతే కూడా యజ్ఞం అవ్వదు. అందుకే ఇంద్ర, ఉపేంద్ర, బ్రహ్మ, శివులు ఈ నలుగురు ఉండి తీరవలసిందే హోమంలో. అమ్మవారిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకు తెలుసా? యజ్ఞంలో చదివే ప్రతి రుక్కు మంత్రము అమ్మే కనుక. ఇప్పుడు ఇతడు కోపం వచ్చింది కనుక ఏమన్నాడు, ఈ శివుడు యజ్ఞార్హుడు కాడు, ఇది నేను ఇస్తున్న శాపం బ్రహ్మకి, విష్ణువునకు, ఇంద్రునికి భాగాలు ఇవ్వండి, హవిస్సులు ఇవ్వండి, ఇతనికి ఇవ్వద్దు అని చెప్పించాడు. దాంతో నందికి కోపం వచ్చింది, ఆయన తిట్టాడు, ఆయన శాపం పెట్టాడు. దాంతో మళ్ళీ వీళ్ళు ఒకరినొకరు శాపాలు పెట్టుకున్నారు. ఆ శాపం అయిపోయిన తర్వాత దక్షుడు అగ్రహోదగ్రుడై తన ఇంటికి వచ్చేసాడు. ఇదిగో ఇప్పుడు దక్షారామం అని పిలుస్తున్న ప్రాంతం రామచంద్రపురం దగ్గర ఉంటుంది. రాజమండ్రి నుంచి ఒక 59 కిలోమీటర్ల దూరం, గంట 21 నిమిషాలు వెళ్ళిపోవచ్చు కారులో, నడిచి వెడితే 2 గంటలు వెళ్ళిపోవచ్చు. అదిగో ఆ ప్రాంతం దక్షారామం, సప్త గోదావరి తీరం, తుల్యభాగ తీరం, అత్యంత పవిత్ర దివ్యక్షేత్రం, యుగయుగాల చరిత్ర కలిగిన క్షేత్రం. ఆ క్షేత్రం దగ్గర ఆయనకి మొత్తం పొలాల మీద, హలాల మీద, అన్నిటి మీద పొట్టాయింది. అక్కడ యజ్ఞం మొదలుపెట్టాడు. తీరా యజ్ఞం మొదలుపెట్టాక ఆ యజ్ఞంకి ఏం పేరు పెట్టాలి? యజ్ఞానికి ఒక పేరు ఉండాలి. పేరు లేని యజ్ఞాలు ఉంటుంది, పౌండరీకము, వాజపేయము, అశ్వమేధము, ఏదో ఒకటి ఆ రోజుల్లో ఉండేది. అలాగే ఆయన నిరీశ్వర యాగం అని పెట్టాడు. అంటే ఈశ్వరుడు లేని యాగంట. నిరీశ్వరుడు అంటే అసలు శివుడికి పోయిన ఈశ్వరుడు లేడు, ఆయనకి ఆయన ఈశ్వరుడు అని అర్థం. వీడికి తెలియక నిరీశ్వరుడు అంటే శివుడు లేకుండా ఉండే యాగం అని పేరు పెట్టుకున్నాడు. ఆ యజ్ఞానికి చాలామంది వచ్చారు. మీలాంటి పుణ్యాత్ములు అంతా వచ్చి భోజనం చేశారు. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఆయన పుచ్చుకోడులేండి. ఎందుకంటే దక్షుడు 10 మందికి ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కదా. అక్కడ మాత్రం ఆయనకు అక్కర్లేదు, ఆయన గుండి అక్కర్లేదు, చెక్కులు అక్కర్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ అక్కర్లేదు. ఎందుకంటే వాడికి ఆ శక్తి ఉంది. యజ్ఞం అయ్యాక కసింకా తీరలేదు, మళ్ళీ ఇంకో యజ్ఞం మొదలెట్టాడు. వెంటనే 2వ యాగం బో పెద్ద మహాయాగం మొదలెట్టాడు, మహాశక్తి యాగం. ఇది కూడా అంతే, నిరీశ్వరుడే, శివుడు లేకుండా చేశాడు. ఈ 2వ యాగం జరుగుతూ ఉండగా ఆకాశంలో పెడుతున్నటువంటి దేవతల యొక్క మాటలు అమ్మవారు సతీదేవి విన్నది. పెడుతున్న వాడంతా తెగ పొగిడేస్తారు. ఏమని, దక్షుడనే ప్రజాపతి వంటి ప్రజాపతి ప్రపంచంలో మరొకడు లేడు, ఆయన అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాడు. ఏం యజ్ఞం? ఆ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళకి పెట్టే భోజనాలను వర్ణించలేం. కందాపచ్చను కూడా పెట్టారు, పైగా కట్టుపొంగలు పెట్టారు, పాయసం పెట్టారు, దద్యోజనం పెట్టారు, ఒకటేటువంటి రకరకాల పిండి వంటలతో భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా బట్టలు ఇచ్చారు. బట్టలు కట్టుకునే వాళ్ళకి, వాళ్ళకి మాత్రం బట్టలు ఇచ్చారు. ఇంకా అలంకారాలు చెప్పక్కర్లేదు, రకరకాల ఆభరణాలు ఇచ్చారు. ఏం వైభవం, ఏం భక్తి అని పొగుడుతూ ఉంటే సతీదేవి విన్నది, యజ్ఞం తన తండ్రి చేస్తున్నాడని తెలుసుకుని భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, మా తండ్రి, మీ మామగారు దక్ష ప్రజాపతి అద్భుతమైన యాగం ఒకప్పుడు చేసి ఇప్పుడు 2వ యాగం చేస్తున్నట్ట, 2 యాగాలు జరుగుతున్నా మీరు నన్ను అక్కడికి పంపించలేదు ఏమిటి అని అడిగితే ఆయన ఆశ్చర్యపోయి, అయితే నీకు తెలియదన్నమాట వేరేదానా, మీ నాన్న కేవలం నా మీద ద్వేషంతో ఈ యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞం కేవలం ఈశ్వర ద్రోహం కోసం చేయబడుతున్న యాగం. ఏదో కారణం చేత అతనికి నా మీద కోపం వచ్చింది. నేను మానవర్యాదలకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుణ్ణి అని తెలుసుకోలేక గుణం, రూపం, కర్మం ఇటువంటివి ఏమీ లేనటువంటి వాడిని గ్రహించలేక నన్ను కేవలం ఒక అల్లుడిగా భావించి నేను లేచి నిలబడలేదని ఆగ్రహించాడు అతడు, కోపించాడు అతడు. అందుకే నా మీద కోపంతో కన్న కూతురువైన నిన్ను కూడా పిలవకుండా యజ్ఞం చేశాడు. అనగానే అదేంటండి, నాన్నగారు యజ్ఞం చేస్తుంటే పిలవాలా? పిలవకపోయినా పిల్లలు వెళ్ళొచ్చని శాస్త్రం చెబుతున్నది కదా, అందులో మనం కూతురు అల్లుళ్ళం కదా, వెడదామంది. నీవన్నది నిజమే, అతడు పొరపాటును మర్చిపోతే వెళ్ళాలి. కానీ అతడు పొరపాటును మర్చిపోవడం కాదు, తీవ్ర క్రోధంతో యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు వెడితే అవమానం పాలైపోతాం. నువ్వు అడగచ్చు, మా నాన్న మహాత్ముడు ప్రజాపతి, ఆయనకి ఎందుకు కోపం వస్తుంది అని. ఆయనకి ఉన్నదే కోపం, అసలు దక్షుడంటేనే కోపిష్టి. నిరహంకార నిరస్త పాప సుజన నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామిల్చి అశక్తులై మనముల దంద్యమానేంద్రియాతురులై ఓరక మత్సగిల్తురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంగునం. కొంతమందికి ఎప్పుడు అహంకారం ఉండదు, అందుకని వాళ్ళు ఏమంటారు, నిరహంకారులు. ఎప్పుడూ పాపాలు చేయరు గనక నిరస్త పాపులు అంటే పాపము లేనివాడు. అహంకారము పాపము లేని వాడిని ఏమంటాం, సుజనుడు అంటారు. అటువంటి వ్యక్తులకి బాగా కీర్తి కూడా పెరుగుతుంది, అందరూ పొగడ్డం మొదలెడతారనమాట, ఇతడు అహంకారం లేనివాడు, పాపం లేనివాడు, పుణ్యాత్ముడు అని అందరూ పొగుడతారు. ఈ పొగడ్తల వల్ల కొంతమందికి బాధ కలుగుతుందండి, ఎంతసేపు ఆయన్నే పొగుడుతున్నారు, నన్ను పొగడ్డం లేదు, ఏ నేను తక్కువవాడినా అనుకుంటాడు. నువ్వు తక్కువవాడువో ఎక్కువవాడువో కానీ నీవు ప్రజలకి నచ్చలేదు, వాళ్ళు పొగడ్డం ఎందుకు పొగుడతారు, ఇప్పుడు మొత్తం అందరినీ పొగిడేస్తారేటి. పురాణాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో కొంతమందికే పేరు వస్తుంది, కొంతకు రాదు. ఎందుకంటే ఈ వ్యక్తి చెప్పేది అవతల వాడికి అర్థమవుతోంది, అది పనికొస్తుంది, వాడి సరైన మార్గంలో నడుపుతున్నది, ఆ శక్తిని బట్టి కొందరు పుడతారా. అందులో కొంతమందికి మరీ పేరు రావచ్చు, కొందరు తక్కువ పేరు రావచ్చు, మొత్తం మీద ఎంతోమంది పౌరాణికులు ఉన్నా అందులో కొంతమంది సుప్రసిద్ధులు అవుతున్నారు, ఎంతోమంది రాజనీతిజ్ఞులు ఉన్నా అందులో కొంతమందికే పదవులు వస్తున్నాయి. అందరూ ముఖ్యమంత్రులు అయిపోతారా, అందరూ ప్రధానమంత్రులు అయిపోతారా, వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కోటీసులు అయిపోయారా, బియ్యం వ్యాపారం చేసి ఒక ఆయన 30 కోట్లు సంపాదించాడు, ఇంకొక ఆయన ఎన్నేళ్ళు చేస్తున్నా 5 కోట్లే వస్తుంది, ఏం చెబుతాం, ఎవడో అదృష్టం వాడిది. కొంతమంది ఏమిటో తెలియదు, అంటే అన్నం వండడం మొదలెడితే చాలా బలి ఉడుకుతుంది వాళ్ళకి. కొంతమంది ఎంతకాలం వంట చేసిన దిక్కుమాలం వంట అంతే, పొల్లని మజ్జిగో లేకపోతే పప్పు పొల్లగా ఉండమో లేకపోతే ఉప్పు లేకపోవడమో ఏది చేసినా అంతే, రొట్టె వేస్తే వేగకపోవడమో అట్టు వేస్తే మాడిపోవడమో లేకపోతే వేగకపోవడం ఉంటుంది. కొంతమంది కేవలం అలా ఇంత నామం పెడితే చూడండి నాలాంటి వాడు ఎంత అందంగానో కనబడతాడు, ఒక్కొక్కడు ఇంత మేకప్ వేసుకుని ఎన్నో బట్టలు వేసుకుంటారు, దిక్మాన మొహాలు ఎప్పుడు అలాగే ఉంటాయి, మాడిపోయిన ముఖాలు. కాబట్టి ఈ సృష్టిలో కీర్తి ఎందుకు వస్తుందో చెప్పలేము, ఒక్కొక్కడి ముఖంలో ఎందుకు అట్రాక్షన్ వస్తుందో చెప్పలేము. సుజనులు కీర్తి పొందితే ఆ కీర్తి నాకు కావాలని అందరూ కోరుకోవడం దండగా, ఎవడి కీర్తి వాడిది, నువ్వు ఎంత గింజుకున్నా నీకు అవతల వాడికి వచ్చినంత పేరు రాదు, వాడిలా నువ్వు పాడలేవు, లేకపోతే వాడిలా ఆడలేవు, వాడిలాగా ఏదో పని చేయలేవు అంతే. కానీ కొంతమందికి ఏమవుతుంది అనమాట, ఇప్పుడు వాడిని అందరూ పొగుడుతున్నారు, వాడి కీర్తి వచ్చింది నాకెందుకు రాలేదని బాధ కలిగి బాధతో అవతల వాడి మీద ద్వేషం పెట్టుకుంటేటండో, ఆ ద్వేషం వల్ల ఏమవుతుందనమాట, ఈ లైవ్లో అయితే తిట్టుకుంటూ కామెంట్లు పెడతారు వాళ్ళ, దాని ఏమంటారు, కామెంట్స్ టర్న్డ్ ఆఫ్ అయిపోయి అనుకోండి, అప్పుడు తిట్టలేక బయట తిట్టుకుంటాడు వాడు, మొత్తం లోపల కొత్త ఉడికిపోతాడు. దంద్యమానేంద్రియాతురులై అంటే కొత్త ఉడికిపోతారు, మండిపోతారు, మండిపోయి వాడిని పడగొట్టాలి, నాశనం చేయాలి అని అనవసరంగా ద్వేషిస్తారు. కేవలం ఆ ద్వేషానికి కారణం ఉండదు, అది అనవసర ద్వేషం. ఈ అనవసర ద్వేషం ఎందుకు వస్తుందో చెప్పలేమంతే. మహాత్ముడైన విష్ణువుతో రాక్షసులు అనవసరంగా యుద్ధం చేసినట్టే విష్ణువుతో ఉత్తిని యుద్ధం చేస్తారు రాక్షసులు, ఎందుకంటే వాడు బుద్ధి ఎటువంటిది కనుక. మూర్ఖులైన క్రూరులైన రాక్షసులు వట్టినే శ్రీమన్నారాయణుడితో తగాదా పడినట్లుగా పాపాత్ములు గొప్పవాళ్ళ కీర్తిని కోరుకుని ఆ కీర్తి పొందలేక అసహ్యించుకుంటాడు. అలాగే నేను మహాకీర్తివంతుణ్ణి, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, ఈ సర్వవ్యాపకుడి యొక్క కీర్తిని పొందాలని ప్రయత్నించిన దక్షుడు నా మీద కోపంతో ఉన్నాడు, కాబట్టి యజ్ఞానికి వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా సతీదేవి వెళ్ళింది, అక్కడ ఆవిడ భస్మమైపోయింది. సతీదేవి భస్మమైపోయిన వార్త విన్నటువంటి ఈశ్వరుడికి ఆగ్రహం కలిగింది, వికటాట్టహాసం చేశాడు, తాండవమాడాడు, ఒక జటాచూటాన్ని పెకలించి పీకి టప్ నేల మీద కొట్టాడు. కొట్టడంతో అందులోంచి భద్రకాళీ సమేతుడు వీరభద్రుడు దయించాడు, భయంకరమైన ప్రమదగణాలను వెంటబెట్టుకుని ఈ భద్రకాళితో పాటు వీరభద్రుడు దక్షుడి యజ్ఞవాటిక మీద పడ్డాడు. ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరికీ బుర్ర రామకీర్తన పాడించేశాడు. ముందుగా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు, ఏరా భృగువు, శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో భోజనం చేయడానికి వస్తావా, పైగా శివుణ్ణి దక్షుడు తిడుతున్నప్పుడు బోడి గడ్డం ఇలా ఊపుతావా అని మొత్తం గడ్డమంతా పీకేశాడు. చర్మంతో సైతంగా గడ్డం ఊడొచ్చేసింది. మళ్ళీ జీవితంలో ఆయనకి గడ్డం పెంచుకోవాల్సిన అవసరం లేదు. బ్లేడ్ ఖర్చు తగ్గిపోయింది, పీకి పారేశాడు, రక్తంతో నిండిపోయింది మొత్తం గడ్డం అంతా. పూషుడు అని ఒకడు ఉన్నాడు, సూర్యుడు యొక్క 12 రూపాల్లో ఒకడాయన. ఆ పూషుడు ఏం చేశాడు, శివుణ్ణి దక్షుడు తిడుతూ ఉంటే పళ్ళికిలిచి అన్నట్ట, దాంతో మొత్తం పళ్ళన్నీ పట్మను ఓడగొట్టేశాడు. పళ్ళు కొట్టడం కాదు, మూతి మీద కొట్టడంతో వీరభద్రుడు ఈ పళ్ళన్నీ గొంతుకులోంచి కడుపులో గడిపోయాయి. అందుకే మళ్ళీ ఆయనకి పళ్ళు లేకుండా పోయాయి. అందుకని ఏం చేస్తారనమాట, మాఘమాసంలో ఆయన కోసం మెత్తని అన్నం వండి పాయసం వండి పెడతారు. కాబట్టి పుణ్యాత్ముల్ని ఎవరైనా తిడుతున్నప్పుడు పళ్ళు కిలించారా, ఉన్న పళ్ళు ఓడిపోతాయి. ఒక పన్ను బదులు ఇంకో పన్ను ఎందుకు పీకేస్తారు డాక్టర్లు అంటే, మనం ఎప్పుడూ ఎవరినో చూసి ఎగిరించామన్నమాట. ఇంకోడు ఉన్నాడు భగుడు, వాడి పేరు భగుడు. వాడు ఏం చేసేట, ఇలా కన్ను కొట్టేట దక్షుడికేసి తిరిగి. దక్షుడు శివుడిని తిడుతూ ఉంటే బలే తిట్టావు అని ఇలా కన్ను గీటాడు. అందుకని మండిపోయిన నందీశ్వరుడు రెండు కళ్ళు పీకేశాడు ఆ భగుడివి. ఇదివరకు జరిగేవన్నీ ఇప్పుడు ఏమైంది అనమాట, యుద్ధంలో చావుగట్టి ఒకడికి పళ్ళు ఓడగొట్టారు, ఒకడికి కళ్ళు పీకారు, ఒకడికి గడ్డం పీకేశారు. చంద్రుడిని నడ్డి మీద తను తిన్నాడు. అప్పటి నుంచి చంద్రుడు అలా సన్నగా అయిపోయాడు దెబ్బకి. ఇక ఇంద్రుణ్ణి, ఎరా నీకేమో 1000 కళ్ళు ఉన్నాయని రెచ్చిపోయి 1000 కళ్ళతో యజ్ఞం చూడడానికి వస్తావా అని కళ్ళని చెతకబొడిచి నెత్తి మీద కిరీటం తీసి నడ్డి మీద ఆయన్ని తిన్నారు. ఎంతో గొప్పదే సరస్వతి, కానీ మొహమాటానికి యజ్ఞానికి వచ్చింది, మా అబ్బాయే కదా అని. అందుకని ఆవిడ ముక్కు కూడా పోసేసేట వీరభద్రుడు. భారతి నాసిక యువీరభద్రుడు రుద్ర అన్నారు. అందుకే ఆ దెబ్బతో ముక్కులు పోతే ఆవిడ శివుడి దగ్గరికి వెళ్ళి, ఏదో మా అబ్బాయి కదా అని యజ్ఞానికి వెడితే మీ శరీరం నుంచి వచ్చిన వీరభద్రుడు ముక్కు కోసేసాడు ఏమిటంటే, ఆయన లేదు సరస్వతి అని మళ్ళీ వెంటనే చేత్తో నివరి కొత్త ముక్కు ఇచ్చాడు. కొత్త ముక్కు చిలక ముక్కులో ఎర్రగా ఉంటుందిట. అందుకే సరస్వతి శరీరంలో ఒక్క ముక్కు దగ్గర మాత్రం కొద్దిగా ఎరుపు రంగు ఉంటుంది, మిగతా శరీరం అంతా తెలుపు అంటారు కొందరు. ఇలా ఒకటేంటండి, అందరిని విరగొడి పారేశాడు ఆయన. దక్షుణ్ణి గొడ్డలితో నరిగి చంపడానికి ప్రయత్నిస్తే వాడి తల తెగలేదు. కారణం, యజ్ఞముల వల్ల వాడి శరీరం వజ్రం అయిపోయింది. అందరు గొడ్డలతో ఎంత కొట్టినా తల మాత్రం తెగలేదు, వాడు చావలేదు. అప్పుడు ఆకాశవాణి, ఈతడు ఆయుధముల వల్ల చావడు, యజ్ఞ పశువుని చంపినట్లుగా చంపు అన్నది. యజ్ఞ పశువుని ఏం చేస్తారు, ఓ మంత్రం చదివి ముక్కు మూసేస్తారు. తర్వాత నవరంధ్రాలు, అన్ని రంధ్రాలు మూసేస్తారు, ముక్కులు, కళ్ళు, చెవులు, నోరు, మలమూత్ర ద్వారా అన్నీ మూసేసి సరిగ్గా గుండె దగ్గర ఒక్క గుద్దు గుద్దుతారు, ఆ దెబ్బకి తెస్తుంది అది. అలాగే వీడి నవరంధ్రాలు మూసి చంపమరు కానీ 1000 చేతులు ఉన్నాయిగా వీరభద్రుడికి, అందుకని అన్ని రంధ్రాలు మూసి పారేసి గుండెల మీద గుద్దు గుద్దరు చచ్చాడు. అప్పుడు చచ్చాక వాడి తలని నరికి యజ్ఞగొండంలో కాల్చి బూడి చేసాడు. దక్షుడికి తల లేకుండా అయితే వాడు తెచ్చాడు. ఈశ్వర ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా ఇలా నాశనం అయిపోక తప్పదు. కాబట్టి వాళ్ళ మేము శివుడి మీద విరోధంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నామన్న పాపాత్ములందరూ ఏదో ఒకనాడు దక్షుడిలాగా నాశనమైపోతారు, నశించిపోక తప్పదు. అందువల్ల రుద్ర నింద చెయ్యకూడదు, శివాపరాధం చెయ్యకూడదు. యజ్ఞం అంతా ధ్వంసమైపోయాక దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చారు, మహాత్మా రక్షించు, మహాత్మా రక్షించు, యజ్ఞం అంతా పాడు చేశాడు వీరభద్రుడు. ప్రమథగణాలు అందరినీ తన్నారు. తన్నులు తినడం ఒక ఎత్తు అయితే, యజ్ఞం శివుడికి వ్యతిరేకంగా జరిగిందనే విషయం మర్చిపోయి మేమంతా వెళ్ళడం మహాపరాధం చేశాం. ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలో తెలియటం లేదు. మమ్మల్ని రక్షించమని అడగమా, శివాపరాధం చేశాం కనుక ఈ అపరాధాన్ని నుంచి క్షమించమని అడగమా అని గట్టిగా ఏడుస్తూ అడిగితే బ్రహ్మదేవుడు, నాయనలారా అయ్యింది ఏదో అయ్యింది, ఈశ్వరుడు కరుణాస్వరూపుడు, మీరు నిజంగా అపరాధం చేశారు. ఒక పాపాత్ముడు శివుణ్ణి తిడుతూ శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో ఎంత డబ్బు వచ్చినా వెళ్ళకూడదంతే, అది ధర్మం కాదంతే. ఇప్పుడు మీరున్నారు ప్రణవపీఠంలో మెంబర్లు, నా ఆస్థాన విద్వాంసులు. ఇప్పుడు సత్యనారాయణ గారిని ఎవడో నాకు వ్యతిరేకంగా తిట్టడానికి తీసుకెళ్ళాడు, కానీ పాల్గొంటే ద్రోహమే గురుద్రోహం అవుతుంది. కాబట్టి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలకు వెళ్ళడం రానని చెప్పాలంతే, ఏదో ఒక గురువుని నమ్ముకోవాలంతే. అందున శివుడు కదా, ఆయన లేకుండా ఆయనకి వ్యతిరేకంగా ఆయన్ని తిడుతూ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోకి దేవతలారా మీరు పెడతారా, మీరంతా ఈశ్వర అనుగ్రహంతో కదా పుట్టారు మూర్ఖులారా. సరే అయిన దానికి ఏడవడం కంటే ఇప్పుడు జరగవలసింది చూసుకోవాలి. వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడండి అనగానే అప్పుడు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. చెప్పాగా శంకరుడు అవ్యాజ కరుణామూర్తి, ఎన్ని తప్పులు చేసినా దాసుని తప్పులు దండంతో సరి ఒకసారి నమస్కారం చేయగానే క్షమించేశాడు. ఆయన అస్సలు తప్పే కనపడదు ఆయనకి, అంతటి మహాత్ముడు. వెంటనే జాలిబడి ఈ భృగువుకి మేకగడ్డాన్ని అతికించాడు. అప్పటి నుంచి భృగు మహర్షి గడ్డం చూస్తే మేక గడ్డంలో ఉంటుంది. కొంతమంది గడ్డాలు విచిత్రంగా ఉంటాయండి, ఇప్పుడు ఏంటో దిక్కుమాలంతా గడ్డాలే పెంచుకు ఏడుస్తున్నారు, కానీ పూర్వం చక్కని అందంగా ఉండేవి ముఖాలు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది, ఎవడో క్రికెట్ ఆడు పెంచుకున్నాడు, ఇక అక్కడి నుంచి వీడు కూడా అలా పెంచడం మొదలెట్టాడు. అందులో ఋషులకి మాత్రం కొంచెం గడ్డం ఇలా పొడుగ్గా ఉంటుంది, భృగువుకి మేక గడ్డం ఇచ్చారు. పూషుడు యజమాని దంతాలతో భుజించడం మొదలెట్టాడు. అనగా ఎవరైనా యజ్ఞం చేస్తే యజ్ఞం చేసేటటువంటి కర్తని యజమాని అంటారు. 365 రోజులు యజ్ఞాలు జరుగుతాయిగా, యజ్ఞం చేసిన ఆయన ఒక యజమాని ఉంటాడు, ఆ యజమాని గారి దంతాలు తాత్కాలికంగా అరువు తీసుకుని దాంతో భోజనం చేస్తాడు ఆయన ఆ పూటకి. అందుకే యజ్ఞంలో యజ్ఞకర్త పరిచయం పెట్టి అన్నం తినగానే ఈ అన్నం ఆహారం అంతా జీర్ణమయ్యి అందులో కొంత భాగం సూర్యుడికి తృప్తి కలిగిస్తుంది. అందుకని యజ్ఞకర్త తప్పనిసరిగా పవిత్ర అన్నం తినాలి, తద్వారా యజమాని దంతాల ద్వారా తినడం మొదలెట్టాడు. ఇలా అందరికీ అన్ని అవయవాలు ఇచ్చాక ఆ కర్ణ దక్షుడి తల కోసం వెతికితే అబ్బే తల లేదండి, ఆ తలని యజ్ఞకొండంలో కాల్చి బూడిద చేసి పారేశాను అన్నాడు వీరభద్రుడు. అయితే గొర్రె తల పట్టుకురండి అన్నాడు ఆయన. బస్త అనే శబ్దమునకు సంస్కృత శబ్దమునకు గొర్రె అని అర్థం. బస్త ముఖం తెమ్మరగానే ఒక గొర్రె తల పట్టుకొచ్చారు, అతికించారు. దాంతో దక్షుడు గొర్రె తల కలిగిన వాడు అయ్యాడు. ఆయన ఏదో ఒకసారి గొర్రె ముఖం కలిగిన వాడు అయ్యాడు. ఇప్పుడు మనకి రోజు ఈ చుట్టుపక్కలంతా ఆదివారం గొర్రెలే, పూర్వం ఆదివారం గొర్రెలు, ఇప్పుడు రోజు గొర్రెలే మాకు. అందువల్ల ఏంటంటే ఇతడు గొర్రె ముఖంతో లేచి తన ముఖాన్ని చూసుకుని అద్దంలో బాధపడి ఈశ్వర నేను ఎంత పాపం చేశాను అని పశ్చాత్తాపంతో శివుడి కాళ్ళు పట్టుకుని ప్రార్థించి ప్రార్థించి, ప్రభు ఏ దురదృష్ట సంఘటన వల్ల నా మనస్సు మారిపోయింది, నీకు వ్యతిరేకంగా వెళ్ళాను, నా కూతుర్ని కూడా చంపుకున్నానని ఏడ్చాడు. ఈ గొర్రె ముఖంతో జీవించలేనని బాధపడ్డాడు. అప్పుడు ఆయన జాలిపడి ఈ ముఖం ఇతరులకు గొర్రె ముఖంలాగా కనపడకుండా నీ ముఖంలాగే కనపడుతుంది, ఒక్క నీకు మాత్రమే గొర్రె తలగే కనపడుతుంది అన్నట. అంటే ఈయన అద్దంలో చూసుకుంటే ఆయన ముఖం గొర్రె ముఖమే, కానీ మన కొట్టి వాళ్ళం ఆయన చూస్తే మాత్రం ఆ గొర్రె ముఖంలా కనపడదు, గొర్రె తల కాస్త పాత బుర్రలాగే కనపడుతుంది. కొంత నయం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నిత్యమే జుట్టు లేనివాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి జుట్టు లేకపోయినట్టు కనపడి ఇతరులకు జుట్టు ఉన్నట్టు కనపడతాలుగా. పెళ్లి కూతురు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అవతల వాడు నిత్యమే జుట్టు ఉంది అని ఆనందపడితే చాలు. అలాంటి వరాలు ఉన్నాయి కొన్ని, ఎక్కడున్నాయో తెలియదు కానీ అది. వాడి నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి అనుకుందాం, పెళ్లి చూపులకు వెళ్ళాడు, వెంట్రుకలు లేకపోతే పెళ్ళి అవ్వదు, కానీ కొన్ని మంత్రాలు చదివితే అవతల వాళ్ళకి జుట్టు ఉన్నట్టు కనబడుతుంది, వీడికి కనబడదు కానీ తాత్కాలిక అవతల వాడికి బాగా జుట్టు ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట. దాంతో పెళ్ళి అయిపోతుందట. ఆ తర్వాత ఏడుస్తుంది అనుకోండి, అది ఎలాగో ఈ మంత్రం ఎక్కువ కాలం పనిచేయదు. కానీ శివుడు అలా కాదు, శాశ్వతముగా నీవు ఇతరులకు మాత్రం మానవ ముఖంతో కనపడతావు, నీకు మాత్రం గొర్రె తలే కనపడుతుందని వరం ఇచ్చాడు. తదనంతరం ఈశ్వర యజ్ఞం జరిగిన ఈ ప్రాంతం అంతా అపవిత్రం అయిపోయింది, యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది అనగానే అబ్బాయి యుగ యుగాలు పాటుగా ఈ ప్రాంతంలో నేను భీమేశ్వరుడనే పేరుతో కొలువయి ఉంటాను, వీరభద్రుడు ఇక్కడ వీరవిహారం చేశాడు, భీమస్వరూపం చూపించాడు, అందువల్ల నేను ఇక్కడ ఈశ్వరుణ్ణి భీమేశ్వరుణ్ణి అన్నాడు ఆయన. ఆ యజ్ఞగుండంలో దక్షుడు యజ్ఞం చేసిన గుండం దగ్గరే ఇప్పుడు శివలింగం ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పిన దక్ష యజ్ఞం జరిగిన ఘట్టం మొదటి మనువు కాలంలో జరిగింది, ఇది ఏడవ మనువు కాలం. ఇన్ని మనువుల కాలంలో ప్రపంచ ప్రళయం వచ్చి లోకాలన్నీ నాశనమైనా ఆ లింగం మాత్రం అలాగే ఉంటుంది. ఆ యజ్ఞగుండంలో నుంచి ఆపాతాళ నభస్థానంతో ఉన్నట్టుగా కింద నుంచి పైదాకా వెలిసిన ఆ దివ్యలింగం భీమేశ్వర లింగం అయింది. భీమము అంటే భయంకరము అని అర్థం. భయంకరమైన రూపంతో వీరభద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఆయన ద్వారా యజ్ఞం ధ్వంసం అయ్యింది, అందువల్ల భీమేశ్వరుడు. భీమ అంటే మృత్యువునకు భయం కలిగించువాడు, భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే మృత్యువు భయమంది పారిపోతుంది, అందువల్ల భీమేశ్వర దర్శనం భక్తితో చేసుకున్నవాడు జీవితంలో మృత్యువు పొందడుగాక పొందడు. అక్కడ ఆయనతో పాటుగా శివుణ్ణి సేవించడానికి కొంతమంది వచ్చారు. అందులో సప్తమాత్రికులు వచ్చారు. ముందుగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, వీళ్ళ ఏడుగురిని ఏమంటారు, సప్తైతే మాతృకాస్మృత, ఈ ఏడుగురిని మాతృకలు అంటారు. ఈ మాతృకలు ఈశ్వరుణ్ణి సేవించడం కోసం భీమేశ్వరం వచ్చారు. అందుకే లోపల ఏడుగురు మాతృకలు ఉంటారు, సప్తమాతృకలు ఉంటారు. అక్కడ సప్తమాతృకులు ఉన్న క్షేత్రములట ఇక తిరుగులేని శక్తినిస్తాయి. అందుకే ఆలయాలు కట్టేటప్పుడు అమ్మవారి గుళ్ళు కానీ అయ్యవారి గుళ్ళు కానీ అక్కడ సప్తమాతృకలను కూడా ప్రతిష్ఠించేవారు. పూర్వం శ్రీశైలం భ్రమరాంబాదేవి ఆలయానికి వెళ్ళండి, ఆ లోపల ఉంటాయి. అమ్మవారికి కుడివైపున సప్తమాతృకులు ఉంటారు. వరసగా లోపాముద్ర, అగస్త్యుడు, ఈ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, వీళ్ళంతా ఉంటారు. అందుకే శ్రీశైలం భూలోకంలో కైలాసం, కాశీతో సమానమైన ఒక దివ్యక్షేత్రం. దక్షారామం కూడా అంతే, సప్తమాతృకులు ఉంటారు. అందుకే దక్షారామాన్ని కూడా ఏమంటారు, దక్షిణ కాశీ అంటారు. దక్షారామం అంటే కాశీ తర్వాత కాశీ లాంటిదండి. విచిత్రం ఏంటంటే కాశీలో విశ్వేశ్వరుడు ఎక్కువగా మోక్షం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ దక్షారామ భీమేశ్వరుడు భోగం మోక్షం రెండూ ఇస్తాటండి. భోగ మోక్షములు రెండసగుగాన, రెండు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఆయన. విశ్వనాథుడి దగ్గర కొన్ని కఠోర నియమాలు ఉంటాయి, అవసరమైతే స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకంగా వెళ్ళనివాడు. కానీ దక్షారామ భీమేశ్వరుడు మనం ఒకవేళ అక్కడికి వెళ్ళాక నియమాలు పాటించకపోయినా జాలి పడిపోతాడు. ఓ పోన్లే, ఈ పాటికి నియమం ఉల్లంఘించావా, సర్లే అంటాడు. అంటే ఆయనకి కొంచెం జాలి ఎక్కువ, కల్లా కపటం తెలియదు. అందుకే ఆయన ఏమన్నారు, అమాయిక అన్నారు భీమఖండంలో. మాయ ఎరగనివాడు, ప్రేమించడం తప్ప ద్వేషించడం ఎరగనివాడు. ఆ ద్వేషం అంతా దక్షారామ దక్షయజ్ఞ ధ్వంసంతో పోయింది ఆయనకి. ఇక స్వామివారిని సేవించడానికి నిరంతరం అమ్మవారు శక్తి స్వరూపిణి అక్కడ ఉంటుంది. మాణిక్యాంబ, మాణికాంబ అని కూడా పిలువబడుతుంది ఆవిడ. మాణికాంబ అనొచ్చు, మాణిక్యాంబ అనొచ్చు, రెండు పేర్లు అందులోనే చెప్పారు. శ్రీనాథుల వారి యొక్క అనువాదం చాలా బాగుంటుందంటే, చాలా అందమైన పెద్ద పుస్తకం రాశాడు భీమేశ్వర పురాణం అని. అందులో సుస్పష్టంగా ఏమని చెప్పాడు, మాణికాంబ నిలయంబు అంటాడు ఆయన. అప్పుడు కొందరికి అనుమానం వచ్చింది, మాణిక్యాంబ అనాలి కదా అని. మాణిక్యము మాణికము రెండింటికి కూడా ఒకటే అర్థాలు, ఇబ్బంది లేదు. భద్రపాతాళ భైరవ పాలితంబు, గుహ వినాయక రక్షణ కుంఠితంబు, సప్తమాతృక పరివార సంకులంబు, వసుమతీనూపురము దక్షవాటిపురము. ఈ దక్షారామం ఎటువంటిది, అక్కడ భైరవుణ్ణి భద్రపాతాళ భైరవుడు అంటారని ఈ భీమేశ్వర పురాణం చెబుతున్నది. ఇప్పుడు కాలభైరవుడు అని అంటున్నాం మనం, అసలు పేరు భద్రపాతాళ భైరవుడు. కింద ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించి అందరికీ శుభాన్ని కలిగిస్తాడు ఆయన. ఈ భైరవుడు పరమ కరుణాస్వరూపుడు. ఆయన ఒకప్పుడు శివుడి అనుజ్ఞతో అక్కడికి వచ్చి కొలువై ఉండి దశములతో ఉండి శివాజ్ఞతో పిల్లల్ని ఇవ్వడం మొదలెట్టాడు. అందుకే దక్షారామ భీమేశ్వరుడు సంతానదాత అని పేరు పొందాడు. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే అక్కడ దక్షారామం వెళ్ళి భీమేశ్వరాలయంలోనే ఉన్నటువంటి ఈ భద్ర పాతాళ భైరవుణ్ణి కాలభైరవుణ్ణి దర్శించుకుంటారు. దర్శించుకుని మాకు సంతానం కలిగితే మళ్ళీ వస్తామని ఒప్పుకోవాలి. మగపిల్లలు పుడితే బూరెలు పొయ్యాలి, ఆడపిల్లలు పుడితే గారెలు పొయ్యాలి, అది వాళ్ళ నియమం. ముందే మొక్కుకోవటం అనమాట, ఏమండి మా ఇంట్లో అంతా ఆడపిల్లలుగానే ఉన్నారండి, ఒక మగపిల్లాడైనా పుడితే వస్తామండి అని చెప్పి మొక్కుంటే, భక్తితో నమ్మిన వాళ్ళకి, నేను చెప్పేది భక్తి లేని వాడికి, సగం సగం అరకొరగా నమ్మిన వాడిని పక్కన పెడితే సంపూర్ణ విశ్వాసముతో అక్కడికి వెళ్ళి, భైరవ నీకు నమస్కారం, నాకు కొడుకు పుట్టిన తర్వాత బూరెలు పోస్తాను అన్న వాళ్ళకి తప్పనిసరిగా కొడుకు పుట్టారు. తర్వాత వాళ్ళు తప్పనిసరిగా ఏడాది దాటకుండానో రెండేళ్లలోపు ఆ బూరెలు మాత్రం అక్కడ పోయాలి. ఏదో సంతానం చాలనుకున్నటువంటి వాళ్ళు ఆడపిల్ల పుడితే గారెలు పోస్తారు అక్కడికి వెళ్ళాక. అస్సలు సంతానమే పుట్టరనుకున్నటువంటి వాళ్ళకి సంతానాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆయన భద్ర పాతాళ భైరవుడు అని పిలువబడ్డాడు. ఆ భైరవుడు కరుణాస్వరూపుడు. ప్రపంచ ప్రళయకాండంలో అక్కడ తాండవ నృత్యం చేస్తాడు. ఈ భూమితో పాటు లోకాలన్నీ తాటి పండుని బురదలో తొక్కినట్టు తొక్కేస్తాడు ఆయన. సాయంత్రం వేళ మందార పుష్పాల నుంచి తీసిన మధువు తాగుతాడు. పారిజాత పుష్పాలను ఉంటాయి, అంటే ఈ పారిజాతాలు కాదు, మందారమన్నా పారిజాతమన్నా కల్పవృక్షం. వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఒక అద్భుతమైన వనం ఉంటుంది, ఆ వనం కల్పవృక్షాల వనం. అందులో ఒక్క కల్పవృక్షం మాత్రమే పాపం స్వర్గలోకంలో ఉన్నది. స్వర్గంలో ఇంద్రుడి దగ్గర కేవలం ఒక కల్పవృక్షం ఉంది, కానీ వైకుంఠంలో అటువంటి కల్పవృక్షాల తోట ఉంటుంది, కైలాసంలో ఉంటుంది. ఇక అమ్మవారి మణిద్వీపంలో కూడా అంతే, అన్ని మందార పారిజాతాస్య అని చెప్తాడే అవన్నీ అక్కడ కనబడతాయి. ఆ పారిజాత వృక్షములకు కాసిన పువ్వులు దేవలోక పుష్పాలు కదా, వాటిల్లోంచి ఒక రకమైన తేనె వస్తుంది. ఆ తేనెను ఒక పాత్రలో పోసుకుని సాయంత్రం సరిగ్గా సంధ్యా సమయంలో గడగడ తాగుతాడు ఆయన. తాగగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, అమ్మవారి శక్తి ఈ కాలభైరువుని ఆవహిస్తుంది. అప్పుడు ఆయన అటు ఇటు చూచి, ఎవరైనా పాపాత్ములు ఎక్కడుంటే మిమ్మల్ని శిక్షిస్తాను, రాత్రిపూట పాపాలు చేయకండి, ఏదో సమయంలో మీకు శిక్షిస్తానని హెచ్చరిస్తాడు, పుణ్యాత్ములను అనుగ్రహిస్తాడు. ఆ పారిజాత పుష్పాల శక్తే మన పిల్లల రూపంలో మనకు అందిస్తాడు కనుక తప్పనిసరిగా ఆ కాలభైరవుడికి నమస్కారం చేయాలి. ఆయన అనుగ్రహంతో కొడుకుని కానీ కూతుర్ని కానీ కన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ జీవితంలో దుఃఖం పొందరట, నమ్మాలి అంతే. చాలామంది చూశాం కదా, నా కొడుకు పుట్టాక ఒక పుత్రుడు పుట్టాక నేను బూరెలు పోస్తానన్న వాళ్ళకి పుత్రులు పుట్టారు, బూరెలు కూడా పోసారు వాళ్ళు. కూతురు పుట్టాక గారెలు సమర్పిస్తాము అని అన్నవాళ్ళకి అలా జరిగింది కూడా. ఆ గారెలు అక్కడ అర్చక స్వాములు చాలా గొప్పవాళ్ళు అండి, ఎంతో ప్రేమగా చూస్తారు వచ్చిన వాళ్ళని. వాళ్ళకే ప్రొవైడ్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తే అక్కడ గారెలు సిద్ధం చేస్తారు. ఆ గారి మీరు ప్రసాదంగా కూడా తినచ్చు, అంటే మొత్తం గంప గంపంతా మీరే తినేస్తామని అది వేరే విషయం. కొంతమంది అలా బూరెలు మొత్తం లాగేస్తారు. మాకు ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు యాత్రకు వచ్చాడంటే గంప వాడికి సరిపోదు, అన్నీ తిన్నాక మళ్ళీ కాసేపు ఉన్నాక రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి నాకు నీరసం అని అంటాడు. అదో అదృష్టం. ఆ ప్రాంతం ఇప్పటికి కూడా ద్రాక్షారామంలో పర్యంత మందార పారిజాత కవని రమమాణ నిర్జరీ సముదయం. ద్రాక్షారామంలో దేవలోకములో ఉన్న పారిజాతాలు కనబడకపోయినా ఇప్పటికీ కొన్ని మందార వృక్షాలు పారిజాత వృక్షాలు ఉన్నాయి. అక్కడ దేవకాంతలు రాత్రిపూట విహరిస్తూ ఉంటారు. ఈ ద్రాక్షారామంలో గణపతి, డుంటి గణపతి, తాండవ గణపతి అనే రెండు పేర్లతో ఉంటాడు. కాశీలో ఉన్న డుంటి విఘ్నేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. భయంకరమైన పాపాలను ఢూ అనే ఒక శబ్దంతో అవతల గెంటేస్తాట. మనం చేసిన పాపాలన్నిటి పెద్ద అరుపరిచి పక్కకి పొలికేకతో తొలగిస్తాడు ఆయన. తర్వాత విఘ్నములన్నిటినీ తొలగిస్తాడు. అందుకని డుంటి, డుండి రెండు శబ్దాలు ఉన్నాయి. అందువల్ల డుంటి గణపతి లేక డుండి గణపతి అని కూడా అనొచ్చు. మా చిన్నప్పుడు డుండి ప్రొడక్షన్స్ అని ఉండేది, ఏంటి డుండి అనుకున్నాను. అప్పుడు ఓరి ఆ రోజుల్లోనే ఈ డుంటి గణపతి పేరు డుండి గణపతి పేరు అలా పెట్టుకున్నాను డుండి అని. హిందీ వాడు వచ్చి డుండి అని పిలుస్తారులేండి. అందుకని అంటే ఎంత ప్రసిద్ధికి ఎక్కినవాడో ఆలోచించండి. ఆయన ఆయన అనుగ్రహం ఉంటేనే విఘ్నములు తొలగిపోతాయి. ఇప్పుడు ఆయన కాశీలోనే కాక ద్రాక్షారామంలో కూడా ఇటువంటి గణపతి ఉన్నాడు. ఆయనకి పక్కన తాండవ గణపతి అనే పేరుతో నృత్యం చేస్తూ ఉంటాడు. చిన్న రూపంతో ఉంటాడు గణపతి. ఈయన సంగీతం, సాహిత్యం, పాండిత్యం ఇస్తాడు. డుంటి గణపతి విఘ్న నివారకుడు, తాండవ గణపతి ఏమో సాహిత్యాన్ని, సంగీతాన్ని, పాండిత్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే కొంతమంది పాపం ఏదో పురాణం చెబుతారు కానీ ఎంతసేపు కూడా సజనారాయణం దేవం వందే అంటారు తప్ప ఆ కంఠానికి పాపం సంగీతం పలకదు. అటువంటి వాళ్ళు ఈ తాండవ గణపతిని భక్తితో పూజిస్తే సంగీత స్వరం కూడా వస్తుంది. ఏ రాగం ఎలా పలకాలో అది వస్తున్నాడు. ఎందుకో తెలియదు కంఠాన్ని నొక్కేస్తారు కొంతమంది. అప్పటిదాకా బాగానే పాడతారు, బయట వేదిక మీదకి వచ్చరికి ఎందుకు కంగారు వచ్చేస్తుంది అనుకుంటాను. దాంతో కీస్ కాచ్ అంటుంది, హై పిచ్ అసలు పలకదు. అటువంటి వాళ్ళంతా ఈ తాండవ గణపతికి నమస్కరించి, స్వామీ మా కంఠం మీద మాకు అజమాయిషి ఈ మమ్మల్ని అనుగ్రహించు అంటే వాళ్ళకి సంగీతం, సాహిత్యం రెండు వచ్చేస్తాయి. ఈ మొత్తం ద్రాక్షారామానికి క్షేత్రపాలకుడు లక్ష్మీ సమేత నారాయణుడు. క్షేత్రాలను ఎప్పుడైనా సరే పాలించేవాడు, పోషకుడు రెండు ఉంటారు. నిజానికి సంస్కృత భీమేశ్వర పురాణంలో తెలుగుకి కొద్దిగా తేడా ఉన్నది. సంస్కృతం ఏమన్నారంటే క్షేత్ర పోషకుడు లక్ష్మీనారాయణుడు, పాలకుడు కాలభైరవుడు అన్నారు. కాశీఖండంలో కూడా అంతే, కాశీకి కూడా అంతే, క్షేత్ర పోషకుడు నారాయణుడు, పాలకుడు కాలభైరవుడు. పాలకుడికి పోషకుడికి తేడా ఏమిటి? పాలకుడు కర్ర పట్టుకుని పెత్తనం చేస్తాడు, ఎవరు రావాలో రాణిస్తాడు, వద్దనుకున్నవాడు పంపంటాడు, రూములు ఎలర్ట్ చేస్తాడు, ఏసీ లేకపోతే బిగిస్తాడు, భోజనాలు పెట్టిస్తాడు, ఈ మొత్తం అంతా పెత్తనం చేసి ఏ పని ఎలా జరగాలో సక్రమంగా జరిపించేవాడు పాలకుడు. పోషకుడు అంటే కేవలం భోజనమే పెట్టేవాడు, వచ్చిన వాళ్ళందరికీ కూడా వంటశాలకి పర్యవేక్షణ చేస్తూ వంట వాళ్ళకేమో కావలసిన సామాన్లు ఇస్తూ, పప్పులు కావాలా తెప్పిస్తున్నాను, పాలు కావాలా తెప్పిస్తున్నాను, బియ్యం కావాలా తెప్పిస్తున్నాను అని అన్నీ తెప్పించి మళ్ళీ వంట దగ్గర గ్యాస్ అలా వదిలేస్తూ ఉంటే, గ్యాస్ అంతా పాడు చేయకండి, కట్టెలు పాడు చేయకండి అని మందలిస్తూ, ఎందుకంటే వంట వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాడు సమయం పోయే అలా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది, కట్టరు నూనె వరగబెడుతూనే ఉంటారు. ఏది ఇద్దరికి టీ అంటే 20 మందికి పెడతాడు వాడు, ఈ టీ అంతా వేస్ట్ మళ్ళీ. అలాంటి చోట కాస్త జాగ్రత్తగా ఉంటూ పదార్థాలు వ్యర్థం కాకుండా చూస్తారు. తినేవాడు కూడా కొంతమంది సగం తీసి సగం పారేస్తూ ఉంటారు. అందులో ఫ్రీగా వస్తే కొంత మరీ తమాషాగా ఉంటుందండి, మేము చూస్తూ ఉంటాం కదా యాత్రల్లో, వాటర్ బాటిల్ పెడితే సగం దాకా వదిలేయటం, ఎన్ని సీసాలు పడి చేస్తారు అలాగా. ఇంట్లో అలా చేయరు, మళ్ళీ ఇంట్లో పావల పైసా జాగ్రత్త పెట్టుకుంటారు, బయటకు వచ్చేసరికి పద్మాగర్ గారి సొమ్మేగా పోయితే ఏముందిలే అనిపిస్తుంది వాడికి. అలాంటి చోట ఈ పోషకుడు ఏం చేయాలన్నమాట, పెత్తనం చేయాలి, అందరికీ భోజనాలు అవి అందేలా చేయాలి. కాబట్టి అన్నం మొదలైనటువంటి వాటిని ఇస్తూ రక్షించేవాడు పోషకుడు. మొత్తం నగరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కలాపాలు చూసేవాళ్ళు పాలకులు. అందుకని కాలభైరవుడిదేమో పాలకత్వం, విష్ణువుదేమో పోషకత్వం. ఆ మాట భీమఖండంలో కూడా చెప్పారు. ఈ దక్షారామానికి కూడా క్షేత్ర పాలకుడు కాలభైరవుడని, పోషకుడు లక్ష్మీనారాయణుడని సంస్కృత భీమఖండంలో ఉన్నది. ఇక దక్షారామానికి 4 వైపుల్లోనూ 4 గ్రామదేవతల రూపంలో అమ్మవారి శక్తుల్ని కాపలా పెట్టాడు భీమేశ్వరుడు. అందులో పశ్చిమంలో దాన్ని వెలంపాలెం అంటారు, ఆ ప్రాంతం అంటే అది కూడా దక్షారామంలో ఒక భాగమే, ఆ ప్రాంతాన్ని వెలంపాలెం అంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏమన్నారు, పశ్చిమ ప్రాంతం అన్నారు. దానికి గోగులమ్మ అనే పేరుతో ఒక దేవత ఉంటుంది, ఆవిడ రక్షణ చేస్తూ ఉంటుంది. ఏమని చెప్పారు, ఆవిడ పేరు గోగులమ్మ. ఈవిడ లక్షణం ఏమిటి, చేసిన మహాపాపాలన్నింటినీ తొలగిస్తూ ఉంటుంది, ఎవరైనా అక్కడికి వస్తే అటువంటి వాళ్ళకి రోగాలు లేకుండా చేస్తుంది. అందుకే పూర్వకాలంలో క్షయ, కుష్ట, తర్వాత ఇప్పుడు దాని ఏమంటాం మనం, ఒక రకమైన జ్వరాలు వర్షాకాలం దాటిన తర్వాత టక్కన వచ్చేటటువంటి దివ్యమైన భయంకరమైనటువంటి జ్వరాలు, దగ్గులు, మసూచికం వంటి రోగాలు ఇవి రాకుండా చేసే తల్లి పశ్చిమంలో ఉండే గోగులమ్మ. దక్షవాటిక పశ్చిమ ద్వార భూమి ప్రతివసించును సర్వాంగ రమ్యయగుచు సేవకుల పాలి స్వరశాఖి పువ్వు గొమ్మ కోమలార్ధెందుదరు కొమ్మ గోగులమ్మ అని శ్రీనాథులు వారు అద్భుతమైన పద్యం రాశారు. శివుడి శక్తి పార్వతి, ఈ పార్వతిలో ఒక అంశతో ఈ గోగులమ్మ పుట్టుకొచ్చింది. గో అంటే ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవత అయిన ఆవిడ గోమతి, తెలుగులో గోగులమ్మ అయ్యింది. ఆవిడ ఈ దక్షారామానికి పశ్చిమ ప్రాంతంలోనే ఉంటూ సరిగ్గా పడమర దిక్కులో సర్వసౌందర్యవతి, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, రోగాలు తొలగించే తల్లి, ముఖ్యంగా మసూచికం లాంటి రోగాలు, ఈ కలరా లాంటి రోగాలు పిల్లలకు రాకుండా పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేసే తల్లి గోగులమ్మ. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఊరికి గుళ్ళోకి వెళ్ళి శివుని చూసి వచ్చేయడం కాదు, గోగులమ్మను చూడాలి. ఇక ఉత్తరం వైపు ఎవరున్నారు, దక్షపురమున ఉత్తర ద్వారమందు ఊర్జితంబుగనుండు మహోజ్వలాంగి కామితార్థైక సంకల్ప కల్పవల్లి మహిత సుగుణమతల్లి శ్రీమండవల్లి. మండతల్లి, ఆవిడనే మండలమ్మ అని కూడా పిలుస్తారు. మండతల్లి అనే పేరుతో లేక మండలమ్మ అనే పేరుతో ఉత్తరం వైపున అమ్మవారి మరొక శక్తి ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రావి చెట్టు ప్రాంతం అని పిలుస్తారు. అక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది, అక్కడే ఈ మండలమ్మ లేక మండతల్లి ఉంటుంది. ఈవిడ ఉత్తరం వైపు ఉంటుంది అన్నమాట దక్షారామంలో. ఈవిడ మీ పిల్లల భవిష్యత్తుకు కావలసినటువంటి వరాలు ఇస్తుంది. ఆ ఊరు వెళ్ళినటువంటి వాళ్ళు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మెడిసిన్ చదువుకోవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదువుకోవాలి, లేకపోతే వంట చేయాలి, లేకపోతే కెమెరామన్ అవ్వాలి, ఇలా కోరికలు ఉంటాయిగా మీ పిల్లలకి, ఆ కోరికలు తీర్చే తల్లి. కామితార్థైక సంకల్ప కల్పవల్లి, కామితం అంటే కోరుకున్నటువంటి అర్థమును తప్పక కోరికన వెంటనే ఇచ్చే తల్లి ఆవిడ. సుగుణాల రాశి ఇక ఇప్పుడు తూర్పుకు వద్దాం. పశ్చిమంలో ఎవరున్నారని చెప్పాము? గోగులమ్మ. ఉత్తరంలో ఎవరుంటారు? మండలమ్మ లేక మండతల్లి. ఇప్పుడు తూర్పున నూకాంబా తల్లి ఉన్నది, నూకాంబిక ఉన్నది. సారమతి దక్షవాటిక తూర్పు గవనిన్ ప్రసిద్ధితో వసించున్ హేరాళ క్రీడ సంచారిణి నూకాంబ భక్తజన రక్షకునై. తూర్పున భక్తుల్ని రక్షించడం కోసం శత్రువులు ఎవరు ఆ నగరం మీద దాడి చేయకుండా, అన్యమతస్థులు అక్కడికి అడుగు పెడితే అటువంటి వాళ్ళ వల్ల ఆ నగరానికి హాని లేకుండా కాపాడుతూ ఉంటుంది నూకాంబ గ్రామదేవత. ఈవిడ లక్షణం భక్తులకి కావలసిన సరుకులన్నీ ఇవ్వడం, భక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దక్షారామంలో ఉన్నటువంటి వాడికి కావలసినటువంటి వస్తువులన్నీ అందించే తల్లి. ఇక చిట్ట చివరిగా దక్షిణ ప్రాంతంలో ఘట్టాంబిక అనే పేరుతో ఉంటుంది, కోటిపల్లి వెళ్ళేటటువంటి మార్గంలో ఉందన్నమాట. ఇవన్నీ దగ్గర దగ్గరే అక్కడే ఉంటాయి. ఈ ఘట్టాంబికి ఈవిడెవరు? శారీరక మానసిక దార్ఢ్యం ఇస్తుంది. కొంతమందికి శరీరం దుర్బలంగా ఉంటుంది, కొంతమందికి మనస్సు దుర్బలంగా ఉంటుంది, కొంతమంది శరీరంతో గట్టిగా ఉంటాడు కానీ ఇదిగో మనస్సులో ఎప్పుడు ధైర్యం ఉండదు, అన్నిటికీ భయమే, అలా పెడితే ఏమవుతాను, ఇలా పెడితే ఏమవుతాను అనుకుంటాడు. అప్పటిదాకా కింద ఉన్నప్పుడు మంచి పుల్లే ఉంటాడు, రెండు ముక్కలు మాట్లాడంటే వేదిక మీదకి వచ్చేసరి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అప్పటిదాకా ఉన్నది ఏదో చెప్పాలనుకుని అక్కడ ఏదో చెప్తాడు. 5 వరకు అనడానికి గల కారణం ఇదే, మానసిక దార్ఢ్యం లేకపోవడమే. ఒకటి చెప్పండి, ఒకటి చెప్పడానికి గల కారణం, కన్ఫ్యూజ్ అయిపోవడానికి గల కారణం మానసిక దార్ఢ్యం లేకపోవడమే. ఈ తల్లి ఘట్టాంబిక మంచి సంఘట్టన శక్తిని ఇస్తుంది. ఈ విధంగా 4 ఉంటారు. ఈ భూమండలంలో 18 శక్తులు ఉన్నాయి, వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అన్నారు. అష్టాదశ శక్తి పీఠాల గురించి అంతో ఎంతో స్తోత్రాలు చదువుతున్న వాడు చేస్తండి, లంకాయాం శాంకరీదేవి శ్లోకం చదువుతున్నారుగా. ఆ శక్తులు 18 కూడా మణిద్వీపం నుంచి భూలోకానికి వచ్చిన దివ్యశక్తులే. అందులో ఒక శక్తి ప్రస్తుతం అక్కడ ఉన్నది, పృథివీ పదుని 8 యోగపీఠ శక్తి గుణములందెంచ సర్వశృంగారయగుచు భీమనాథుని సన్నిధి ప్రేమ వెలయు మాణికాదేవి సకల కళ్యాణమూర్తి. భూమండలంలో 18 శక్తుల్లో అలంకార ప్రియ మాణిక్యాంబ, అందుకే ఆవిడకి అలంకారం బాగా చేస్తారు. ఆవిడ శృంగారమూర్తి అని పేరు అన్నమాట. శృంగారించుకోవటం ఆవిడకి చాలా ఇష్టం, చందనం పూసుకుని పరమ సౌందర్యంతో ఉంటుంది. ఈ మాణిక్యాంబాదేవి అనుగ్రహం కలిగినటువంటి వాడు విరూపికాడు, ఒక్కొక్క ముఖాలు క్రమక్రమంగా చూడడానికి అసహ్యంగా తయారవుతాయి. అమ్మ అనుగ్రహం ఉంటే ముఖంలో కళ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సౌందర్యం వస్తుంది, ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణనిచ్చే తల్లి, దివ్యశక్తి ప్రధాన దేవత మాణిక్యాంబాదేవి. ఇక ఈ దక్షారామంలో ఏ వైపు చూసినా పూర్వకాలంలో దేవతలు ఉండేవారు, పండితులు ఉండేవారు, అన్ని జాతుల వాళ్ళు కూడా ఆయా రంగాల్లో ఆరితేరినటువంటి మహానుభావులే. కామక్రోధాదులకు అతీతంగా ఉండేటటువంటి వాళ్ళు. ఇంతమందిని అదుపులో పెడుతూ భీమనాయకుడు అరగుర లేకుండా అక్కడ ఉంటాడట, అంటే కల్లా కపటం లేకుండా ఉంటాడు. సాధారణంగా ఆలయాల్లో కొంతమందికి ప్రవేశం, కొంతమందికి అప్రవేశం అని పెట్టేవారు. పాపాత్ముల్ని రానిచ్చేవారు కాదు పూర్వం, పుణ్యాత్ముల్ని రానిచ్చేవారు. కానీ భీమేశ్వరుడు అలా కాదు, పరమ పాపాత్ముడిని కూడా రానిచ్చి పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడిని కూడా చేస్తాడు, అందుకని అమాయిక అన్నారు ఆయన. కాశీ విశ్వనాథుడు ఉన్నాడు అనుకోండి, బ్రహ్మహత్యాపాపం చేసేవా దూరం నుంచే దండం పెట్టాను ఇవ్వట స్ట్రిక్ట్గా. అందుకే బ్రహ్మహత్యాపాపం చేస్తే కాశీ వెళ్ళిన వాడు విశ్వనాథుడు దర్శనానికి వెళ్ళకూడదు. ఏం చేయాలి? ఆ హత్యాపాపం తొలగించుకుని అప్పుడు వెళ్ళాలి. హత్యాపాపం తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి? శుక్రేశ్వరుడు అని ఒక లింగం ఉన్నది కాశీలో. ఏమున్నది? శుక్రేశ్వర లింగాన్ని భక్తితో తాకితే హత్యాపాపములు తొలగిపోతాయి. బ్రహ్మహత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్య, కొంతమంది అబార్షన్ చేసుకుంటారే, ఇవన్నీ హత్యలు. ఈ హత్యాపాపాలన్నీ పోయాకే విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళాలి. అందుకని కాశీ వెళ్ళగానే ఏం చేస్తాడు అక్కడ? దండపాండి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కర్ర పట్టుకుని, రే నువ్వు ఈ హత్యాపాపాలు చేసావా, అలాంటి వాడు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళినా సుఖం పొందడు, ముందు వెళ్ళు శుక్రేశ్వరుని ముట్టుకో, శుక్రేశ్వరుడి దర్శనం అయిన తర్వాత ఆ పాపాలు తొలగిక అప్పుడు విశ్వనాథుడి దగ్గరికి రా అంటాడు. అందుకని కాశీకి వెళ్ళినప్పుడు మీరు బాగా ఆలోచించండి, శనివారం కానీ ఆదివారం నాడు కానీ చేపల్ని బర్ర బర్ర అని రాతి బండ మీద అరగదీసి చంపేమా తిన్నామా, అలా తింటే ముందు ఏం చేయాలి, శుక్రేశ్వరుని ముట్టుకోవాలి, పందిని లాగేసామా శుక్రేశ్వరుని ముట్టుకోవాలి, ఇంకేమైనా మేకలు పీకలు కోసామా ముందు శుక్రేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. అంటే ఒకసారి చేసుకుంటే చాలు, ఇక వెళ్ళినప్పుడు అక్కర్లా, మొట్టమొదటిసారి ఓసారో వెళ్ళి ముందు శుక్రేశ్వరుడికి దండం పెట్టండి. శుక్రేశ్వరుడు ఎక్కడున్నాడండి? విశాలాక్షిదేవి దగ్గర నుంచి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళుతూ ఉంటే శుక్రేశ్వరుడి లింగం కనబడుతుంది. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటో తెలిసిన, ఆ శుక్రేశ్వర లింగం మన పీఠానికి ఇచ్చేశారు, తెలియదు ఎవరికి ఆ విషయం, అందులో సగం అడ్వాన్స్ ఇచ్చేశారు, అగ్రిమెంట్ అయిపోయింది, రేపు అక్టోబర్లో ఇప్పుడు విజయదశమి నాడు పూర్తిగా ఆ శుక్రేశ్వరలింగం మన ప్రణవపీఠం పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో శుక్రేశ్వరలింగానికి మన ప్రణవపీఠం నుంచి అర్చకులు వెళ్ళి అర్చన చేస్తారు. ఇది ఎంత అదృష్టం చూడండి. అందుకని శుక్రేశ్వరలింగానికి వెళ్ళాలంటే ఇప్పుడు భగవంతుడు మనల్ని అంతర్గ్రహించి ప్రణవపీఠం యొక్క యోగం పెరిగింది, కాశీ విశ్వనాథుడు అనుగ్రహించాడు, పూర్తిగా ఆ లింగం వస్తున్నది. ఒక పుణ్యాత్ముడి వల్ల వస్తుంది, ఆయన పేరు చెప్పొద్దన్నాడు కాబట్టి చెప్పట్లేదు, ఎందుకంటే ఆ కొన్ని లింగాలని కొన్ని పీఠాలకు ఇచ్చేస్తున్నారు. అందులో శుక్రేశ్వరుడు మనకు వచ్చాడు, అదే విచిత్రం, వెతుక్కుని మరి వచ్చాడు. భార్గవచ్యావన ఆప్నువాన్ ఓ రోజు ఆమె దగ్గర పంచారు చే ప్రవరాన్నితం కదా గురువు గారిది, భార్గవుడు కదా ఆయన, శుక్రుడు అంటే భృగు కొడుకు భార్గవుడు. అందువల్ల మనకు తెలియకుండానే ఏ గోత్రానికి రావాలో ఆ గోత్రానికి వచ్చాడు ఆయన. భవిష్యత్తులో ఇంకా కొన్ని ఉన్నాయి, ఆలింగములు కూడా అక్కడ గవర్నమెంట్ మన పీఠానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకా అదృష్టం, మన పీఠం చాలా బాగా నిర్వహిస్తుందని ఒక నమ్మకం ఉంది అందరికీ, తెలియకుండానే అక్కడ దాకా మన పేరు వెళ్ళింది, అది రాబోతున్నది. దానికి గల కారణం చెన్నైలో ఉన్న ఒక మహానుభావుడు, ఆయనకి శివప్రసాదం లభించుగా కానీ మనం మంగళాశాసనం చేసేద్దాం. కాబట్టి కొన్ని పాపములు తొలగాలంటే శుక్రేశ్వరుడే పట్టుకోవాలి, శుక్ర మహాదేశ ఆయన ఇస్తాడు, అప్పుడు ఆ తర్వాత కాశీ విశ్వనాథ దర్శనానికి వెడితే ఆయన ఆదరిస్తాడు. కానీ ఈ భీమేశ్వరుడు ఉన్నాడే, అటువంటి పాపాత్ములు కూడా జాలిపడి ఫోన్లో వచ్చేలే అంటట, అంతటి కరుణాస్వరూపుడు ఆయన. ఇక ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి దినము నృత్యం చేయడానికి అక్కడికి వస్తాడు ఆయన. సప్తగోదావరి తీరంలో భీమేశ్వరుడు నిరంతరం నృత్యం చేస్తూ ఉంటాడు. అటువంటి భీమేశ్వర స్వామి వారి దగ్గర జరిగిన ఒక గొప్ప ఘట్టమే భీమఖండం. ఈ పురాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఒకప్పుడు వేదవ్యాస మహర్షి కాశీ వెళ్ళాడు, కాశీ వెళ్ళాక కాశీలో శివుడి మీద కాశీ మీద అలిగాడు. కాశీ మీద అలిగితే ఏమవుతుంది, ఈశ్వరుడు కోపం వస్తుంది, ఛీ పో గెట్ అవుట్ ఫ్రమ్ మై కాశీ అన్నాడు ఆయన. అంటే సంస్కృతంలో అన్నాడు లేండి, ఇంగ్లీష్లో అనలేదు ఆయన. కాశీ నుంచి పో అనగానే బాధ తట్టుకోలేక ఆయన 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని ఏడుస్తూ కాశీ నుంచి బయలుదేరాడు ఆయన. ముందుగా కాశీ నుంచి ప్రయాగ వచ్చాడు, ఆ ప్రయాగలో స్నానం చేశాడు, బిందుమాధవుడిని కాశీలో దర్శించుకుంటే వేణీమాధవుడిని ఎక్కడ దర్శించుకుంటారు, ప్రయాగలో దర్శించుకుంటారు. 5 మాధవులు చాలా ప్రసిద్ధికి ఎక్కినవారు, కాశీలో బిందుమాధవుడు ఎవరు, బిందుమాధవుడు, ప్రయాగలో వేణీమాధవుడు. అందుకే అక్కడ జుట్టు వాళ్ళ ఆవిడకి తొడ మీద కూర్చోబెట్టుకుని మరీ దగ్గరికి తీసుకుని జడ వేస్తారు, దానికి వేణీదానం అని పేరండోయ్. మీరు ఎవరైనా వేణీదానం చేయించుకున్న వాళ్ళు ఉంటే చేస్తండి, అప్పుడు చాలామంది కనబడుతున్నారు. ప్రయాగలు ఏం చేస్తారంటే భర్తకేమో గుండు చేయిస్తారు, భార్యామణినేమో తొడ మీద కూర్చోబెట్టుకుని ఈ భర్తగారు గుండు చేయించుకున్న ఆయన జడ వేస్తాడు ఒక కార్యక్రమం, దానికి వేణీదానం అని పేరు. అంటే భార్యని తొడ మీద కూర్చోబెట్టుకునే యోగం ఉంటారు. ఇప్పుడు ఆ భార్యామణి గారు గజలక్ష్మి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆవిడ ఎదురుండే పీఠ మీద కూర్చోబెట్టి తొడ మీద కూర్చోబెట్టుకుంటే దెబ్బకి ఆ తర్వాత వీటి జీవితంలో రావడం. అందుకని మన పార్సారథి గారికి అదృష్టం కలిసి వచ్చింది, విశాలలక్ష్మి గారు కేవలం 80 కేజీలో ఉండడం వల్ల ఇబ్బంది లేకపోయింది,
150 కేజీలు ఉంటే కష్టం కానీ అందుకని ఏం చేశారనమాట, భర్త గారు ఇక్కడ కూర్చుని ఎదురుగుండా ఒక స్టూలో ఏదో వేస్తారు. ఏమంటే స్టూల్ వేసారా మీకు, సరే ఏది ఏమైనప్పటికీ తొడ మీద కూర్చోబెట్టుకుని పూర్తిగా జడ వేయటం అదొక ప్రక్రియ. అలా వేణీదానం జరిగే ఆ ప్రాంతంలో ఉన్న మాధవుడు, వేణీ మాధవుడు, అక్కడికి ఇద్దరు మాధవులు అయ్యారు. కాశీలో ఎవరు? బిందు మాధవుడు, ప్రయాగలో వేణీ మాధవుడు. త్రివేంద్రం, తిరువనంతపురం అసలు పేరు. ఆ తిరువనంతపురంలో ఉన్నటువంటి మాధవుడు సుందర మాధవుడు. ఎవరు? సుందర మాధవుడు. ఇక రామేశ్వరంలో ఉన్నాడు గనక ఆయన, ఆ ప్రాంతం సేతువు గనక అక్కడ మాధవుడు సేతు మాధవుడు. ఇక ఐదవ మాధవుడు కేవలం మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, కుంతి మాధవుడు పిఠాపురంలో. ఈ పంచమాధవుల గురించి ఈ భీమేశ్వర పురాణం కాశీఖండం అన్నిట్లో ఉంటుంది. ఈ పంచమాధవుల్లో తెలుగువాడు ఒక మాధవుడు అనమాట, ఒక ఆయన తమిళ మాధవుడు, ఒక ఆయన మలయాళ మాధవుడు, కర్ణాటకంలో లేదు పాపం ఏమిటో మరి, అక్కడ ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. కానీ మాధవులు మాత్రం తమిళ, ఆంధ్ర, కేరళల్లో ఉన్నారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్, యూపీ, హిందీ మాధవులు ఇద్దరు, ఇద్దరు యూపీలోనే ఉన్నారు. అదృష్టం అవునా? ఈయన బయలుదేరి, ఈ కథ అంతా ఎలా మొదలైంది? కాశీ నుంచి బయలుదేరాట ప్రయాగ వచ్చాడు. ప్రయాగలో వేణీ మాధవ్ సేవ చేశాడు. శివ కాశీ వదిలేశానని బాధ, ఆ బాధ పోవటం లేదు. అక్కడి నుంచి అలాగే బాధపడుతూ బాధపడుతూ క్రమంగా గంగాద్వారం వచ్చాడు కలకత్తా. అక్కడ స్నానం చేశాడు. అక్కడి నుంచి పురీ జగన్నాథ్ వచ్చేటండు. అంటే ఈయన ఎట్నుంచి వచ్చాడు రూట్ అనమాట? అట్నుంచి వచ్చాడు ఒరియా మేంచి. సాధారణంగా ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి కాశీ వెళ్ళాలంటే రూట్లు, విజయవాడ, విజయవాడ నుంచి నాగపూర్, ఇటారిసి, అటువైపుగా ప్రయాగ మీదుగా వెళతామనా? కానీ ఆయన ఆ రోజుల్లో ఇటు విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి ఇప్పటికి కూడా ఒకటి ఎక్స్ప్రెస్ ఉంది, వారానికి ఒక రోజు ఉంటుంది, బుధవారం అనుకుంటాను. విశాఖపట్నం నుంచి బయలుదేరితే పురీ జగన్నాథం మీద అంటే కురదా రోడ్డు, ఆ తర్వాత భువనేశ్వర్, భువనేశ్వర్ మించి వెడుతుంది, అదొక రూట్ అటువైపు విశాఖపట్నంలో. అది బయలుదేరితే కాశీ వెళ్ళిపోతుంది. పొద్దున్నే తెల్లవారుజామున 4:30 బయలుదేరితే విశాఖపట్నంలో మర్నాడు ఉదయం 7:30 ఎంతకో కాశీ వెళ్ళిపోతాం. కేవలం 26 గంటలు వెళ్ళిపోతాం విశాఖ నుంచి. అయితే వారానికి ఒక రోజు భలే ఉంటుందండి రైలు, మంచి ఫస్ట్ క్లాస్ రైలు అది, అందులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి అదో రూటు. పాతకాలంలో వేదవ్యాసుల వారు అటునుంచే వచ్చారు, బంగాళాఖాతం మీద నుంచి వచ్చారు. ఆయన భువనేశ్వరిని చూసుకున్నాడు, జగన్నాథ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ కుండలతో అన్నం వండి నివేదన చేశాడు, అవన్నీ తిన్నాడు, గంగా స్నానం చేశాడు, గంగా సాగర సంగమ స్నానం చేశాడు. ఆయనేమో పురి జగన్నాథస్వామి వారి యొక్క రథోత్సవంలో కూడా పాల్గొన్నాడు. అక్కడి నుంచి సింహాచలం వచ్చేటండి, చందనోత్సవం చూశాడు. ఆయన వచ్చే సమయానికి అక్షతృతీయ ఉందనుకుంటాను, అందుకే చందనోత్సవం కూడా చూశాడని రాశారు భీమేశ్వర ఖండంలో. నరసింహస్వామిని చూచి మొక్కి, నరసింహస్వామి విశ్వనాథుడు ఎప్పుడూ లేదు నా మీద ఉగ్రత్వం చూపించాడు, నువ్వెప్పుడో హిరణ్యకశిపుడి మీద ఉగ్రత్వం చూపించావు, శివుడు మళ్ళీ నన్ను అనుగ్రహించి కాశీ వచ్చేలా చెయ్యి అని ఆయనకి నమస్కారం చేశాడు. అది అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి అన్నవరం వచ్చాడండి, అన్నవర స్వామిని కూడా చూశాడు. ఆ తర్వాత ఏం చూశాడు ఏమిటో, సాయంకాలం 4 గంటలకి మీరు మళ్ళీ చూద్దరు కానీ చెవులతో. చాలా గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం. అందులో ఒకటి 3 మార్చి నాడు ప్రయాణం అయ్యేటట్లు పెట్టాం. ఆ తర్వాత 7 తారీఖు నాడు ప్రత్యేక కార్యక్రమం. 7 తారీఖు నాడు పగల అష్టమి ఉంటుంది, మధ్యాహ్నం నుంచి నవమి వస్తుంది. నవమ్యాం మృగధిష్ణకే, పార్వతీదేవి నవమి మృగశీర్ష నక్షత్రము కలిసి వచ్చిన రోజున పుట్టింది. అందుకే ఎప్పటికి కూడా శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి రోడ్డు అమ్మ పార్వతికి కూడా నవమి చేస్తాం. అందులో ఎప్పుడైనా మీకు అవకాశం కుదిరినప్పుడు నవమితో కూడినటువంటి మృగశీర్ష నక్షత్రం వచ్చిన రోజున కాశీలో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది. అదే రోజు శివుడికి ఉదయం అష్టమి కూడా ఉండడం వల్ల అష్టమూర్తి అని ఆయనకి ఇష్టం. మృగశీర్ష నక్షత్రం అష్టమి కూడితేనేమో శివుడు, నవమితో కూడితే అమ్మ. అందుకని మధ్యాహ్నం దాకా అయ్యవారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అమ్మవారు ఉన్నారు కనుక ఆ రెండు అపూర్వంగా కలిసి వస్తాయి కనుక, ఎప్పుడో కానీ రావు గనక. ఆ రోజున కాశీలో శివాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజ కూడా పెట్టాం.